ఎక్కడుంటాడు? నోటి కింద ఇక్కడ ఉన్నాడు. కానీ అతని ఆజ్ఞలు, అతను చెప్పింది చేసేటటువంటి వ్యక్తులందరూ కూడా అతని యొక్క చేతులుగా మారిపోతారు. కనుక మాతాజీ నిన్న స్పీచ్లో చాలా స్పష్టంగా చెప్పింది, నాకేంటి బాధ, నేను కూర్చున్నాను కానీ నాకు కోటి కోటి చేతులు ఉన్నాయండి, ఆ చేతులుగా మారిపోతాం మనం. అలా మారిపోయిన క్షణంలో ఇంకా మనం ఉన్నాం. మాతాజీ అనుకోండి, గురువు గారు అనుకోండి, ఏముందండి, ఆయనే ఉంటాడు ప్రతి వ్యక్తిలోని. ఒక విశిష్టమైన సెలెక్టెడ్ బ్రాండ్లోనే కాదు, ప్రతి వ్యక్తిలోనూ ఆయన ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు అంటే ఆయన చెప్పినంత వరకే చేస్తే, అంతకంటే ఎక్కువ తక్కువ చేయకుండా ఉన్నంత వరకు. ఈ ఆధ్యాత్మికం నుంచి ఇంకొక మెట్టు పైకి వెళ్తే ఈ గురువుకి సంబంధించినటువంటి అనేక వేల మంది గురువులు ఉంటారు. ఆ గురువులందరితోనూ కూడా మనకి సంపర్కం ఏర్పడేటటువంటి పరిస్థితి గాయత్రి పరివారంలో ఉన్న గురువుకి ఏర్పడింది మొట్టమొదటిసారి భౌతిక జగత్తులో. ఇది మిగతా గురువుల్లో మనం ఎక్కడా చూడం. అది కాస్త జాగ్రత్త అర్థం చేసుకుని మన యొక్క గొప్పతనాన్ని, గొప్పవాళ్ళు గొప్పవాళ్ళు అనుకోవటంలో తప్పు లేదు కదా. సూర్యుడు నేను సూర్యుడిని అంటే తప్పు లేదు, చంద్రుడు నేను సూర్యుడిని అంటే తప్పు. అలాగే గాయత్రి పరివారం వాళ్ళు నేను మా గురువు చాలా గొప్ప అనుకోవటం ఏం తప్పు లేదు మిగతా గురువుల కంటే. ఏ విధంగా గొప్ప వరకు చూసుకోండి, మిగతా గురువు అందరికీ ఒక శిష్యుడే గురువు చెప్పింది చేస్తూ ఉంటాడు. ఈయన ఆయన గురువు చెప్పిందే చేయడమే కాకుండా హిమాలయాల్లో ఉన్న ఒక ఋషి సముదాయం మొత్తం కూడా ఈయన కావచ్చాడు, అంత నచ్చాడు ఈయన. ఇంచేత ఈయన చూసి కాదు మన్ని చూసి, మరి నేను నవ్వుతో చెప్తాను లేదు, చాలా సీరియస్ చెప్తున్నాను ఇది. వాళ్ళకి తెలిసి ఈ గురువుకి ఇలాంటి శిష్యులు దొరుకుతారు అని తెలియకుండా ఉంచుతారు ఆ ఋషులకి. అమ్మానా మీకు తెలుసు కదా ఆ ఋషులకి, ఇంకో గాయత్రి పరివారంలో వీళ్ళందరూ ఉంటారని ఆత్మలు తెలుసు వాళ్ళకి. అంతే ఇలాంటి ఆత్మలందరూ ఈ గురువు దగ్గర చేరతారు అని తెలిసిపోయి ఈ గురువుని పట్టుకున్నారు. అది మన గొప్పతనం. అంతే మనం మళ్ళా అలాంటి గురువుని మళ్ళా మనం ఏంటంటే ఉపయోగించు, మనం మన వల్ల ఆయన బాధపడటం అంత గొప్ప కాదు. కనుక ఆయన బాధపడకుండా ఇచ్చంటే ఆ ఋషులందరూ ఆయన మీద ఆశ పెట్టుకున్నారు, ఆయన మన మీద ఆశ పెట్టుకున్నారు. కనుక ఈ విధంగా అనేక వేల మంది ఎప్పుడైతే ఆశని మనం తీర్చగలిగేటటువంటి స్థాయికి ఎదుగుతాము. వేలాది వేలది మనలో ఉన్నటువంటి సహస్రారు చక్రం జాగృత అయిందంటే, కానీ ఖచ్చితంగా మనలో ఉన్న సహస్రాన్ని జాగృతం అయిందని నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇక్కడ కూర్చుని ప్రపంచం అంతా సుఖంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ప్రేయర్ చేసేవాళ్ళం మనమే మేమేమో అని గర్వించటంలో తప్పు లేదు. నీకు గర్వం అనుకోదు, ఎందుకంటే నిజంగా చేస్తున్నాం కదా మనం. అంచేది అదే శాస్త్రాలు చక్ర జాగరణ అంటే, నేను నా కుటుంబము నా వాళ్ళే బాగా ఉండటం కాకుండా వేలాది వేలు లక్షలాది వేల మంది ఆనందంగా సుఖంగా ఉండాలని ఎవరూ కోరుకునేది కాలంలో శోకాలు పిచ్చేవాళ్ళు. ఆ దృష్టికోణంలో ఇందాక చెప్పాను కదా స్వర్గం నరకం అనేది దృష్టికోణంలో మారితే కనుక ఇది మంచి మనకి. వాళ్ళకి ఏంటి వీళ్ళందరూ ఇలా వేరు చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని అంటే ఈ సహస్రార చక్ర జాగరణ కూడా అయిపోయింది మనకి. ఆజ్ఞాచక్ర జాగరణ దగ్గర కొంచెం మనం మీమాంసలో పడ్డాం అంతే కదా. కుండలిని జాగరణ ప్రక్రియ పూర్తి చేస్తున్నా మన జాగ్రత్త చూసుకోండి. కుండలిని జాగరణ ప్రక్రియలో ఒక అంశం మాత్రమే చెప్తాను, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఈ మళ్ళా ఒకసారి రిపీట్ చేస్తాను, దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏడు చక్రాలు ఉన్నాయి ప్రతి శరీరంలోనూ. ఏడు చక్రాలు ఉన్నాయంటే ఏడు ఫోర్స్ సెంటర్స్ ఉన్నాయి అని అర్థం. ఒక్కొక్క ఫోర్స్ సెంటర్ ఒక్కొక్క రకమైనటువంటి శారీరక గతివిధుల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఏ ఫోర్స్ సెంటర్ ఏ శారీరకమైనటువంటి గతివిధుల్ని మారుస్తుంది చేరుస్తుంది అనేది నెక్స్ట్ క్లాసుల్లో చెప్పడానికి బల పెద్ద సబ్జెక్ట్ అయిపోతుంది. ఇది మామూలుగా చెప్తున్నారంటే మూలాధారము శారీరక గతమైనటువంటి బయటికి వెళ్ళిపోయేటువంటి విసర్జన దాన్ని ఉంచవలసిన దాన్ని డిఫరెన్షియేట్ చేస్తుంది. స్వాధిష్టాన చక్రము మన శరీరానికి కావలసినటువంటి రసాలన్నింటినీ ఉత్పత్తి చేస్తుంది. మణిపూరవ చక్రము మన శరీరానికి కావలసినటువంటి వేడిని సృష్టిస్తుంది. మన శరీరంలో అందులో ఇంకో తలాశ, ఆ కంప్యూటర్ ఎంత ఆస్తిని వేస్తుందంటే శరీరంలో ఉన్నటువంటి కంప్యూటరు టెంపరేచర్ బయట 8 డిగ్రీలు ఫారెన్హైట్ అయినా ఉండొచ్చు, ఆఫ్రికా అక్కడ అయితే 140-146 వరకు వెళ్ళిపోతుంది ఫారెన్హైట్ టెంపరేచర్. హిమాలయాలు అంటార్కిటా అక్కడ అంటే -0 వెళ్ళిపోతుంది, 0 కంటే కింద వెళ్ళిపోతుంది, -5 -6. కానీ అక్కడ ఇక్కడ థర్మామీటర్ పెట్టి చూస్తే మనిషి శరీరం యొక్క వేడి 98.4 ఉంటుంది. తర్వాత వచ్చేవాళ్ళ హ్యూమన్ మెకానిజం ఎంత బాగా అడ్జస్ట్ చేసి పెట్టాడో, ఎంత సెన్సిటివ్, ఎంత టెంపరేచర్ రేంజ్ ఉందో చూడండి. మీరు లక్షలు ఖర్చు పెట్టి ఏసీ అది పెట్టినా 10 డిగ్రీస్ కంటే ఎక్కువ టెంపరేచర్ మార్పు తీసుకురాలేదు అవి. అంతకంటే ఎక్కువ చేయాలంటే స్ట్రెయిన్ అయిపోతుంది, మెషిన్ బ్రేక్ డౌన్ అవుతుంది. ఇప్పుడు పది మహావతి 20 డిగ్రీలు తేడా తీసుకురాలేదు. ఇక్కడ ప్లస్ 140 నుంచి మైనస్ 140 నుంచి 40 అంటే 180 డిగ్రీల టెంపరేచర్ని కూడా తట్టుకుని మార్చుకుని కరెక్ట్ గా 98.4 చూపిస్తుంది. అంతకంటే ఎక్కువ అయితే జ్వరం వచ్చింది అంటాం, పారాసెటమాల్ వేస్తాం. అంతకంటే ఎక్కువైంది అనుకోండి 102-103 వరకు వెళ్ళేసరికల్లా ఇది మంత్ అయ్యేది పని కాదులే అని డాక్టర్ దగ్గరికి వెళ్తాం ముందు MBBS. ఇంకాస్త టెంపరేచర్ ఎక్కువ అయితే MD దగ్గరికి వెళ్తాం, ఇంకా టెంపరేచర్ ఎక్కువ అయితే ఇంకోసారి వెళ్ళిపోతాం. కానీ అది కూడా టెంపరేచర్ రేంజ్ 7 డిగ్రీసే, 107 దాటిందంటే కష్టం. ఇంకా టెంపరేచర్ డౌన్ అవుతే 95 కంటే కిందకి వెళ్తే మళ్ళా ప్రమాదం. అంత బ్యూటిఫుల్ గా మేనేజ్ చేసేటటువంటి శారీరకమైనటువంటి ఏసీ అనుకోండి, ఎయిర్ కండిషన్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఈ మ్యానిపులేషన్ మొత్తం మణిపూర్వ చక్రం మీద ఆధారపడి ఉంటుంది. కనుక చాలా యోగ శాస్త్రాల్లో ఈ మణిపూర్వ చక్రాన్ని సోలార్ బ్రెయిన్ అని కూడా అంటారు, మస్తిష్కము అంటారు. ఇక్కడే కాదు మస్తిష్కము, ఇక్కడ కూడా మస్తిష్కం ఉంది అని చాలా మంది చెప్తూ ఉంటారు. ఇక్కడ ఇచ్చే ఈ మణిపూర్వ చక్రానికి చాలా వాల్యూ ఉంది, ఈ మణిపూర్వ చక్రానికి చాలా వాల్యూ ఉంది. కనుకే మొలతాడు పెట్టుకోవడం, అడ్డానాలు పెట్టుకోవడం, వీటన్నిటికీ కూడా వెనకాతను ఉన్నటువంటి రహస్యం అది. అది పోయింది, ఇది మిగిలిపోయింది. సరే అదంతా ఏంటో ఎందుకో తర్వాత చూద్దాం. కానీ మణిపూర్వ చక్రంలో ఉన్నటువంటిది వేడి, అనాహత గాలి, ఇంత గాలి పీలుస్తున్నారు, అందజేస్తున్నారు. మనం అనాహత చక్రాన్ని జాగ్రత్త చేసుకోవటానికి డీప్ బ్రీతింగ్ మళ్ళీ మర్చిపోయినట్టున్నారు, కాస్త పీల్చుకుంటూ ఉండండి, మర్చిపోయారు మళ్ళీ మీరు డీప్ బ్రీతింగ్ చేసుకుంటూ ఉండండి. ఈ డీప్ బ్రీతింగ్ చేసుకుంటూ ఉండి దాని తర్వాత ఏంటి విశుద్ధ చక్రం వెళ్ళేసరికి గాయత్రి పరివార వాళ్ళ గురువు గారు చెప్పింది ఏంటంటే చాలా ఎక్కువ మీరు వాదిస్తున్నారు, ఇచ్చేటంటే బాధాకరమైన మాటలు ఎక్కువ అయిపోతున్నాయి, ఎక్కువ మాట్లాడటం ఉందే, తక్కువ మాట్లాడితే అందంగానే మాట్లాడగలం మనం. ఇతరుల్ని బాధ పెట్టకుండా ఇతరులకి ఆనందదాయకమైనటువంటి మాటలు మీరు మాట్లాడగలిగితే అధర్వవేదంలోని ఒక సూక్తం గుర్తిస్తుంది, నాకు ఎప్పుడు గుర్తుండిపోయింది అది మొదటిసారి విన్నప్పటి దగ్గర నుంచి ఇంతవరకు. సాధారణంగా నా జ్ఞాపశక్తి చాలా తక్కువ, కానీ ఈ సూక్తం గుర్తుండిపోతే నాకు చాలా ఆశ్చర్యం అనమాట. మధుమన్మే నిక్రమణం మధుమన్మే పరాయణం వాచా వదామి మధుర భూయాసం మధు సదృష రాసుకుంటా తర్వాత అడిగి చెప్తాను నేను అంచేత తర్వాత అడిగింది అయిపోయా. అంచేత మధుమన్మే నిక్రమణం, నా నోటి నుంచి ఏ వచ్చినా కూడా ఆనందంగా మధువులాగా ఉండాలి అన్నాడు. మధుమన్మే పరాయణం, నేను చేసే ప్రతి పని కూడా ఆనందదాయకమైనటువంటి పని చేయాలి. ఇక్కడ దమ కనిపించింది అనుకోండి పట్టుమని ఇచ్చాను అనుకోండి చూడు కదా, అది బిల్లిగా కుట్టి అది దోమ ఉంది అన్నాను అనుకోండి. మధుమన్మే పరాయణం వాచా వదామి మధువత్, నేను మాట్లాడింది కూడా ఆనందదాయకమైన మాటలు కనుక మాట్లాడితే ఇదంతా ఎందుకు అన్నాడు ఆ విషయం రాయటం చేతని చెప్పడం ఎందుకు. భూయాసం మధుసోదృశ మనం అందరం కూడా మధువులాగా మారిపోదాం అన్నాడు. ఈ మధువులాగా మారిపోయేటటువంటి శక్తి మౌనం నుంచి ఉద్భవిస్తుంది కనుక, అంటే విశుద్ధ చక్రవర్తిని కరెక్ట్ గా ఉపయోగించుకోవటం వస్తుంది కనుక సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండి డీప్ బ్రీదింగ్ చేస్తే విశుద్ధ చక్రవర్తి యాక్టివిటీని తగ్గించినట్టు అవుతుంది, అనాహత చక్రాన్ని మెరుగుపరిచిన వాళ్ళము అవుతాం మనం. తర్వాత ఏం చెప్పాను నేను తత్వాలు చెప్పుకుంటూ వచ్చాను, ఆ తత్వాలు కూడా గుర్తుంచుకోండి. రేపు రేపు వీటిని ఉపయోగించుకోవాల్సి వచ్చినప్పుడు ఈ తత్వాలను ఉపయోగించుకోవాలి మనం. కిందటి పృథ్వీ తత్వము, మధ్యది జలతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము, ఇక్కడ రెండింటికి తత్వాలు ఇంకా బహిర్గతం అవలేదు, అంతర్జగత్తులోనే ఉన్నాయి. ఆజ్ఞాచక్రానికి సంబంధించింది, సహస్రార చక్రాలకు సంబంధించింది. కానీ వాటి పేర్లు గాయత్రి పరివారికి గురువుగారు చెప్పేశారు. పేర్లు చెప్పారంటే అవి తత్వం అని ఇంకా మనకు అర్థం కాలేదు. బుద్ధి నిత్యానిత్య వివేకము, బుద్ధి అనేది ఆజ్ఞాచక్రం యొక్క లక్షణం. నిత్యానిత్య వివేకము బుద్ధి ఎప్పుడైతే జాగృతం అవుతుందో మనకు స్పష్టంగా అవగాహన అయిపోతుంది. గురువుగారు చెప్పిన మాటలు చేయటం వల్ల వచ్చేటటువంటి చాలా ఎక్కువ లాభాలతో ఆయన చెప్పిన పనులు చూస్తే చాలా చిన్న పనులు. అంచేత తెలియని వాళ్ళు చేసే పని అంతే కదా, అదే ఆజ్ఞాచక్ర జాగరణకి మనం చేయాల్సిన పని. అదొక్కటే మనలో కొంచెం అలా అలా వ్యత్యాసంగా కనిపిస్తుంది. శాస్త్రాన్ని జాగ్రత్త అయిపోయిందని ముందే చెప్తున్నాను కదా, అసలు అందరూ సుఖంగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఎక్కడ గురుతున్నారు? పూర్వకాలంలో ఋషులు ఉండేవారు, ఈ కాలంలో మనం ఉన్నాం. కనుక మనం మళ్ళా ఋషిబంధాన్ని ఆచరిస్తున్నాము అని చెప్పినప్పుడైనా చేసేటం అలవాటు కదా, చెప్పగానే చేయాలి. కనుక మనం అందరం కూడా అందరూ సుఖంగా ఉండాలి అని ప్రార్థిస్తాం. గాయత్రి సావిత్రి కుండలిని దాని గురించి మాట్లాడుకుంటూ పూర్తి గురుదేవులు అందించినటువంటి మూడు సాధనా పద్ధతుల్ని మనం ఈ శిబిరంలో అలవాటు చేసుకుంటున్నాం. మొదటిది మౌనం. ఈ మౌనం అన్నది తిన్నగా కారణ శరీరం మీద ప్రభావం చూపిస్తుంది. ధ్యానము, ఇది సూక్ష్మ శరీరం మీద ప్రభావితం చూపిస్తుంది. జపము స్థూల శరీరం మీద దాని ప్రభావాన్ని చూపిస్తుంది. ఇచ్చట మొత్తము ఈ కుండలిని జాగరణ ప్రక్రియ అనే దాంట్లో ఫోర్స్ఫుల్గా గురువు ఉపస్థితి లేకుండా మంచిది కాదు. కనుక చెప్పింది ఏంటి అంటే గురువు గారు, ఈ మూడు ప్రక్రియల్ని మౌనము, ధ్యానము, జపము, అంటే కారణ, సూక్ష్మ, స్థూల, కొత్త తలకి ముచ్చేద్దాం. జపము, ధ్యానము, మౌనము, అంటే స్థూల, సూక్ష్మ, కారణ. ఇది రిపీటెడ్గా నేను చెప్పేది ఎందుకంటే ఆ పదజాలం మీకు అర్థం అవ్వాలి అని. ఆ పదాన్ని మీరు నిత్య జీవితంలో కూడా ఉపయోగించుకోగలగాలి. ఈ సూక్ష్మ కారణ శరీరాల నుంచి మనం దైనందిక జీవితాలలోనే అనేక రకాలైనటువంటి సంకేతాలు మనకి వస్తూ ఉంటాయి. కానీ ఆ సంకేతాలు మనం గుర్తించం. ఉదాహరణకి ఓ సినిమా పోస్టర్ చూస్తాం మనం. సినిమా పోస్టర్ చూశాక ఆ సినిమాకి వెళ్ళాలి అనుకుంటాం మనం, వెళ్తాం. ఇందులో ఏ శరీరం ఎక్కువ పనిచేసిందో చెప్పగలరా? అది మనం అలవాటు చేసుకోవాలి. అంతే తప్ప గాయత్రి అంటే ఎక్కడో హిమాలయాల్లోనే ఉంది, గురువు గారి దగ్గర ఉంది, ఇక్కడ చీరాల్లో లేదు, మన ఇంట్లో లేదు అనుకుంటే లాభం లేదు. ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు కూడా, మన శరీరాలు మూడు ఇక్కడే ఉన్నాయి. వీటిని వికసింపజేసుకోవాలి. వీటి ద్వారానే మనం చేరుకోవాల్సినటువంటి ఆ ఉచ్చస్థితికి, గురుదేవుడు నిర్దేశించిన స్థితికి వెళ్ళగలగాలి. ఉచ్చస్థితి మళ్ళా రెండు రకాల స్థితులు ఉన్నాయి. 9వ అధ్యాయంలో తన ఆత్మగతిలో గురువు గారు రెండు మనస్సులు మళ్ళీ యుద్ధంలో చెప్తారు. రెండు రకాల ఉచ్చస్థితులు ఉన్నాయి. అందరిలాగా మనం కూడా పేరు, డబ్బు అని సంపాదించుకుని బాబా అయిపోవచ్చు, లేదా గురువు గారు చూపించినటువంటి మార్గంలో మనం వెళ్ళవచ్చు. మళ్ళా ఏ ఉచ్చస్థితికి మీరు ఓటు వేస్తారని అందరూ నిర్ణయించుకుంటూ గాయత్రి పరివారం వలన ఈయనకే ఓటు వేస్తాం అన్నది మనం పెద్దగా అడగక్కర్లేదు. మన ఓటు ఎవరికి అన్న దానికోసం. అంచేత అటువంటి సరళమైనటువంటి, గంభీరమైనటువంటి, గహనమైనటువంటి జీవితాన్ని జీవించటానికి ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాన్ని ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. సో స్థూల శరీరంలో మనం చెప్పిన మాట విందు, ఒక గంట సేపు కూర్చోవాలి అంటే చాలా కష్టపడుతున్నాం కదా, కాళ్ళు జాపుకోవాల్సి వస్తుంది. మీకే కాదు, నాకు మీకు చెప్తున్నట్టు నాకు వర్తిస్తుంది అన్నది గుర్తుంచుకోండి. మీకు మాత్రమే నేను చెప్పటం లేదు, అది ఐఎమ్ టీచింగ్ మైసెల్ఫ్. నాకు కూడా నేను నేర్చుకుంటున్నాను. చెప్తూ చేస్తున్నటువంటి తప్పులు, చేస్తున్నటువంటి ఒప్పులు, ఇవి నిజంగా తప్పు అనుకుని మీరు బాధపడిపోకండి. తప్పు చేసేసాం, మరి జపం చేసుకుంటూ ఉంటే కాళ్ళు జాపుకుంటే ఎట్ట, హాయిగా జాపుకోండి. ఎందుకంటే జపం ముఖ్యం. దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలో దానికి ప్రాముఖ్యత ఇచ్చి, దేనికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు దానికి ప్రాముఖ్యత ఇవ్వటం వల్ల బ్రాహ్మణత్వం నశించిపోయింది అన్నది గురువు గారు ఎప్పుడు చెప్పేది. ఇదే స్నానం చేస్తే కానీ గాయత్రి జపం చేయం, స్నానం చేయలే కానీ గాయత్రి జపం మానేస్తాం. ఈ క్వశ్చన్ వెళ్ళటానికి ఎంతో ఉపహాస్పదంగా ఉంది. గాయత్రి ముఖ్యం, చాలా ముఖ్యం. మన జీవితాన్ని పూర్తిగా మార్చివేసేటటువంటి మంత్రము. కేవలము మనం స్నానం చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి కనుక చేయము అనుకున్నాం అనుకోండి, ఇలాగే నాశనం అయిపోయింది. తప్ప నాశనం అయిపోవటానికి ఆశ్రయ శక్తులు కారణమేం కాదు, మనలో ఉన్నటువంటి మానసికమైనటువంటి బాలబుద్ధి. అలా అని చెప్పి స్నానం చేయకుండా గాయత్రి చేయమని గురువు గారు ఎప్పుడు చెప్పలేదు. వీలున్నప్పుడు స్నానం చేసి చేసుకోండి. నిజంగా మీకు స్నానం చేయడానికి వీలు లేని పరిస్థితి ఏర్పడితే అప్పుడు సంగతి చెప్పాను ఆయన. ముఖ్యమైనది వదలకుండా ప్రాముఖ్యత లేని వాటి కోసం మీరు కర్మకాండ కోసం వ్రాకులు కొడుతూ ప్రాకులాడుతూ దీన్ని వదిలేయకండి. ఇప్పుడు ఈ భావనంతా మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఇది ఏ శరీరంతో మాట్లాడుకుంటున్నామని మనకు తెలియాలి. అందుకు ఇదంతా చెప్తున్నాను నేను. స్థూల సూక్ష్మ కారణ శరీరాన్ని ముట్టి నోటితో అంటే ఉపయోగించుకోవడం జాతరాలు మనకి, పేర్లు తెలియాలి, పేర్లు తెలిసాక దాన్ని ఉపయోగించుకోవడం కూడా తెలియాలి. మా ప్రాక్టికల్స్ లో చాలాసార్లు బీకర్ లాంటి పదాలు వస్తూ ఉంటాయి. స్టూడెంట్స్ కి మొట్టమొదటి బీకర్, బ్యూరెట్, పిపెట్ అంటే ఏంటో చూపించి, ఇదిగో పిపెట్ని దీనికి ఉపయోగిస్తారు, బీకర్ అనే పరికరాన్ని దీనికి ఉపయోగిస్తారు, బ్యూరెట్ అనే పరికరాన్ని దీనికి ఉపయోగిస్తారు అని స్పష్టంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అవి వాళ్ళ చేతిలో పెడతాం. స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లాగే బీకర్, పిపెట్, బ్యూరెట్ ఈ మూడు కూడా ఆ స్టూడెంట్స్ ప్రాక్టికల్స్ కి వాళ్ళ చేతిలో పెడుతూ ఉంటాం. అలాగే ప్రకృతి అనేక జన్మల మన సంస్కారము, అనేక జన్మల మన పరిపక్వ స్థితి వల్ల ఈ మూడు రకమైనటువంటి బ్లెస్సింగ్స్, లేకపోతే ఈ మూడు రకమైనటువంటి బహుమతులు డైరెక్ట్గా మనకు అందజేసేసింది. మానవ శరీరంతో పాటు సూక్ష్మ శరీరము ఇచ్చింది, కారణ శరీరము ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనం ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఈ మూడు శరీరాలలో ఏ శరీరానికి ప్రాముఖ్యతను ఇవ్వాలి అన్నది, అన్ని శరీరాలు ఒకేసారి పనిచేస్తాయి, ఏం చేయాలన్నా కూడా ఆ మూడు శరీరాలకి ఎంతో కొంత పర్సంటేజ్ ఉంటుంది. స్థూల శరీరం ఇక్కడ కూర్చోకుండా అక్కడ కూర్చుంటే ఇక్కడ చెప్పేది వినిపించదు కదా అని చెప్పి స్థూల శరీరం యొక్క పార్టీ ఉంది. కానీ స్థూల శరీరం యొక్క పార్టీ ఎంతవరకు అంటే ఇక్కడ ప్రధానంగా కూర్చొని ఉండటం వరకే, దాని తర్వాత దాని రోల్ ఏం లేదు. ఎక్కడో చీమో ఏదో కుడితేనో ఏదో కుడితే దూక్కుంటాం అంతే తప్ప స్థూల శరీరానికి అంతకు మించినటువంటి ప్రాముఖ్యత లేదు. కనుక మిగతా రెండు శరీరాలు పనిచేస్తూ ఉండి ఉండాలి. ఇప్పుడు సూక్ష్మ శరీరము, కారణ శరీరము ఎక్కడ ఏ పరిమాణంలో పనిచేస్తున్నాయి అది నేను మీకు ఒక రాసిన ఉత్తరంలో ఒకటి చెప్పాను. నేను 66% సూక్ష్మ శరీరము, 33% కారణ శరీరము పనిచేయగలిగే స్థాయి కనుక మనం ఎదిగితే దేవాత్మలు దిగి వస్తాయి అని. పర్సంటేజ్ రిలేటివ్ ఎదుగుతున్నాయి, ఏదో చెప్పాలి కదా మరి ఇంత ఉండాలి అని చెప్పటమే తప్ప అసలు మీకు సూక్ష్మ కారణ శరీరాన్ని మేనిపులేట్ చేసుకోవటం కనుక నేర్చుకోగలిగితే, వాటిని మనం ఇష్టం వచ్చినట్టు మార్చుకోవటం కనుక నేర్చుకోగలిగితే, ఈ గురువులు వాళ్ళు చేసేటటువంటి పని కొంచెం అర్థమవుతుంది మనకి. చెప్పి నేను మూడు ప్రశ్నలు వేశాను ఇప్పుడు, మూడు ప్రశ్నలను దీనికి మీకు దగ్గర నుంచి రెస్పాన్స్ రాలేదు. ఒకటి అడ్వర్టైజ్మెంట్ చూసాం, సినిమా అడ్వర్టైజ్మెంట్, ఆ సినిమా చూసి చూసి వచ్చాం. ఇందులో స్థూల శరీరం పని వదిలేద్దాం మనం, సినిమాకి వెళ్ళింది టికెట్ కొనుక్కుంది అక్కడ కూర్చుంది ఇది వదిలేద్దాం మనం దాని రోజు. మిగతా రెండు శరీరాలు ఎంత పనిచేశాయి? రెండో క్వశ్చన్ నేను ఏం చేశాను అంటే ఇక్కడ సాధనా శిబిరంలో మనం గురువు గారి గురించి మాట్లాడుకుంటున్నాం, గాయత్రి పరివారి యొక్క లక్ష్య సాధన గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఏ శరీరాలు పనిచేస్తున్నాయి? స్థూల శరీరం పాట వదిలేద్దాము, అది నేను అడిగిన ప్రశ్న. మళ్ళా మీకు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అంటే కొంచెం కన్ఫ్యూజన్ వచ్చిందేమో మళ్ళా చెప్తాను. నేను గత రెండు రోజుల్లో వస్తున్నటువంటి ఈ క్వశ్చన్స్ కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోండి. తత్ సవితు వరేణ్యం అసతో తమసోమా జ్యోతిర్గమయ, స్థూల శరీరము వేదమాత, ఇది స్థూల శరీరానికి నేను చెప్పినటువంటి పేర్లు. ఆ పేర్లలోనే వాటి లక్షణాలు ఉంటాయి అంతే కదా. ఇచ్చట స్థూల శరీరానికి చెప్పిన లక్షణాలు కదా, సూక్ష్మ శరీరానికి నేను చెప్పినటువంటి పేర్లు ఏంటి? ఒకటి భర్గో దేవస్య ధీమహి, అసతోమ సద్గమయ, తమసోమ గుర్తులు ఉంటాయి, అసతోమ సద్గమయ దేవమాత సూక్ష్మ శరీరము. ఇది మనం నేను వేసుకున్నటువంటి ఈక్వేషన్స్. ఇంకో ఈక్వేషన్ ఏం వేసుకున్నాం మనం, ధియో యోన ప్రచోదయాత్ మృత్యోర్మ అమృతం గమయ, కారణ శరీరము విశ్వమాత. ఇంకా మనం మాట్లాడుకుంటే ఇందాక నేను చెప్పాను కదా పూర్తిగా మౌనము, ఇది కూడా కారణ శరీరంలోని భాగమే. ధ్యానము సూక్ష్మ శరీరం చేసేటటువంటి పని, జపం వాక్శక్తిని ఉపయోగించుకోవటం బాధించేవాళ్ళు స్థూల శరీరం చేసేటువంటి పని. ఇప్పుడు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఏ పని చేస్తాయో అర్థమైంది కదా. మరి సినిమా చూస్తున్నప్పుడు స్థూల శరీరం ఏం చేస్తుందో మనం వదిలేద్దాం, జపం చేస్తాం, ఆ సినిమాకి వెళ్ళాలి, ఆ సినిమాకి వెళ్ళాలి, ఆ సినిమాకి వెళ్ళాలి అని జపం చేస్తాం కదా. నాన్నగారితో పదిసార్లు, ఓ ఫ్రెండ్స్తో పదిసార్లు ఏదో ప్లాన్ అది వేసుకుంటాం, ఇక స్థూల శరీరానికి సంబంధించినట్టు అది పక్కన వెళ్ళొద్దాం. మిగతా రెండు శరీరాలు ఏ పని చేశాయని, ఏ పని చేసినా ఈ మూడు కలిసే ఉండాలి తప్ప ఈ మూడింటిని మీరు వేరు చేయలేరు. కనుక త్రిపద అనేది గాయత్రికే కాదు మీ శరీరానికి వర్తిస్తుంది. కనుక ఈ గాయత్రిలో ఉన్న త్రిపద మీ త్రిపద రెండు ఏకీకృతం అయిపోతే మీరే గాయత్రి, గాయత్రియే మీరు, ఏకీకరణ అవుతే ఈ మూడు పదాలు. అందుకని అర్థం చేసుకోవడానికి ట్రై చేసుకోండి, అర్థం లేకుండా మాటలు వాడేస్తూ ఉంటే ఆ భావ పరిపక్వత రాదు. కనుక సినిమా చూసేటప్పుడు గాయత్రి శిబిరంలో ఉన్నప్పుడు సూక్ష్మ శరీరం పాలు ఎంత, కారణ శరీరం పాలు ఎంత అన్నది మీరు ఆలోచించుకోవాలి. కారణ శరీరానికి విశ్వాత్మ విశ్వమాత మౌనము అనే పేరు పెట్టాం మనం, అది గుర్తుంచుకోండి. దాన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు. తూకరాళ్ళు తెలిస్తే తూకం వేయటం తేలిక అంతే కదా. ఇంచేత సూక్ష్మ శరీరానికి మనం ఏం పేరు పెట్టాం, దేవమాత. ధ్యానము మరి ఇప్పుడు మీరు చెప్పండి కదా, మరి సినిమా చూసేటప్పుడు ఏం చేశారు మీరు, సూక్ష్మ శరీరం ఎలా పనిచేసింది? దేవమాత అంటే ఒక సినిమాలో ఎన్టీ రామారావు హీరో, ఇంకో సినిమాలో చిరంజీవి హీరో,
ఎన్టీ రామారావు ఫ్యాన్స్ ఉన్నారనుకోండి, చిరంజీవి పిక్చర్ వేస్తే పేడ వేస్తారు కదా, దానికి వెళ్ళారు వాళ్ళు కదా. చిరంజీవి ఫ్యాన్స్ అయితే చిరంజీవి పిక్చర్ వెళ్తారు, ఎన్టీ రామారావు ఫ్యాన్స్ అయితే ఈ ధ్యానము ఎవరి మీద ఉన్నదో అన్నది అంతే కదా. ధ్యానము ఎన్టీ రామారావు మీద ఉందా చిరంజీవి మీద ఉందా అన్న దాన్ని బట్టి ఈ స్థూల శరీరం ఈ సినిమా హాల్కి వెళ్తుందా ఆ సినిమా హాల్కి వెళ్తుందా అని నిర్ణయాన్ని తీసుకుంటాం మనం. ఇది ధ్యానం అంటే. ధ్యానం అనేది మీరు పూజ గదిలో కూర్చుని ఉపాసన చేస్తున్నప్పుడే ధ్యానం చేస్తే అది ఎందుకు పనికిరాదు, పూజ గది వరకు పరిమితం అవుతుంది. గురువుగారు ఎప్పుడు కూడా ఏం చెప్తూ ఉండేవారు అంటే సాధన 24 గంటలు జరగాలి, ఉపాసన ఎప్పుడో 6 గంటలు 15 నిమిషాలు మీ ఇష్టం మీ ఓపిక. కానీ సాధన మాత్రం ఏదో ఒక క్షణం ఒక రోజు కాదు, మీరు మనసులో ఏ పని చేస్తున్నా ఆఖరి కాఫీ తాగుతుందని అనుకుందాం మనం. మీ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఎలా పనిచేస్తున్నాయో చెప్పండి. అది మన లైఫ్ లో వాటిని అనలైజ్ చేసుకోవాలి తప్ప ఈ కారణ శరీరం సూక్ష్మ శరీరం అని వచ్చినా మాటలు చెప్తూ వెళ్ళాము. ఎప్పుడైతే మీరు వాటిని అనలైజ్ చేసుకున్నారు, ఎక్కడ ఏ విధంగా పనిచేస్తున్నాయో అని అర్థం చేసుకుంటారో వాటిని ఉపయోగించుకోగలుగుతారు. అసలు ఎక్కడ పనిచేస్తున్నాయో తెలియలేదు అనుకోండి, ఎలా పనిచేస్తున్నాయో తెలియలేదు అనుకోండి, ఇంకా శరీరాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటాం, ఉపయోగించుకోలేం కదా. అంచేత ఈ గురువుగారి శిబిరానికి వచ్చినప్పుడు కాఫీ తాగినప్పుడు సినిమా దీన్ని నేనే చెప్పేశాను కదా, కారణం ఏంటి? సినిమా చూస్తున్నప్పుడు పోస్టర్, పోస్టర్ ఏమో కారణం ఏంటి కదా. కానీ పోస్టర్ నుంచి ధ్యానం వచ్చింది మనకి, ఆ సినిమా బాగుంది, ఆ సినిమా వెళ్ళాలి అని ఇంట్లో వాళ్ళని వాళ్ళని అలా తింపుతూ ఉంటాం అన్నమాట. రిపీటెడ్గా ధ్యానం దాని మీదే ఉంటుంది కదా. దాని తర్వాత జపం కింద వచ్చేసి సినిమా వెళ్ళిపోతాం. మౌనము ధ్యానము జపము సినిమా చూపడంలో మరి కాఫీ తాగుతుందో మూడు ఉండాలి, ప్రతి దానికి మూడు ఉంటాయి. అది నేను చెప్పదలుచుకున్నది. ఆ మూడు శరీరాలు ఎలా పనిచేస్తున్నాయో తెలిస్తే గురువు గారు సూర్య జగత్తును వదిలేసి సూక్ష్మకరణ ప్రక్రియలో ఎలా పనిచేస్తున్నారో అర్థం అవుతుంది. ఏ శరీరం ఏ పనిచేస్తుందో తెలిస్తే అది సింపులే కదా, తెలియక. అందుకే రిపీటెడ్గా నేను చెప్తూ వచ్చాను ఈ శిబిరంలో, మీరు ఏదో నేర్చుకోవాలి కాదు, గుర్తు చేసుకోవాలి మీలోనే ఉన్నాయి అని నేను చెప్పండి. మరి కాఫీకి మీకు కాఫీ ఇష్టమైతే పాలు పాలు గురించి చెప్పండి, పాలు తాగి కారణం ఏదని కాఫీ తాగటానికి.
కాఫీ తాగాలి
ఇంకా అదే డిస్కస్ చేయండి, అత్యంత ఆచరి ఒక కారణం ఇంకా
రుచి
రుచి ఇంకా ఇంకా అయితే కాఫీ చాలా చేస్తారు, కావాల్సింది అయితే కాఫీ చేస్తుంటా చేదుగా ఉందంటాడు, అంతటి బాగా మారిపోతుంది. కానీ అది అతడి కారణం, ఇది నీ కారణం, నాకే అభ్యంతరం లేదులే. తర్వాత అలవాటు ఇంకా అలవాటు చాలా దగ్గరగా వచ్చినాయి సరే. గురుగారు మన ఋషులు చెప్పేది ఏంటి అంటే కారణాలన్నీ కూడా సంస్కారాల్లో ఉన్నాయని. సంస్కారం వల్ల ఆ కోరికలు ఆ కారణాలు ఏర్పడుతూ ఉంటాయి. మీకు ఆ సంస్కారం లేకపోతే పక్కన సిగరెట్ తాగుతూ ఉంటాడు వాడు, మీకు సిగరెట్ తాగి అలవాటు లేకపోతే కదలదు మీరు. అదే అలవాటు ఉందనుకోండి కోరిక. కానీ కోరిక సంస్కారానికి తేడా ఏంటి అంటే సంస్కారం అనేది సామాజికమైనటువంటి గతివిధులకి లొంగదు. సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని వాడు ప్రింట్ చేస్తాడు కదా, స్పష్టంగానే రాశాడు కదా. మన ఆలోచనలో తెలియదు ఆయనకి సిగరెట్ తాగడం మంచిది కాదు అని. అయినా తాగగలుగుతున్నాం అంటే రెండే అవ్వాలి, మనం శివుడి యొక్క అంశావతారాలు ఉండాలి. శివుడు హలాహలం తాగగలిగినప్పుడు ఆఫ్టర్ ఆల్ నేను సిగరెట్ తాగలేనే అనే దమ్ము వైద్యం ఉన్న వాళ్ళైనా అయిపోయింది. అంటే రుద్రాలు తేరాలన్నమాట, అదైనా కావచ్చు. లేదు సంస్కారం, సంస్కారం అంటే రిపీటెడ్గా ఏ ఆలోచన అయితే మిమ్మల్ని కార్యోన్ముఖులను చేస్తుందో ఆ ఆలోచన ఎప్పుడైతే మీరు కార్యోన్ముఖులు అవుతున్నారు అని తెలియకుండా చేసే స్థితికి వస్తారో అది సంస్కారం. మళ్ళా జాగ్రత్తగా చెప్తాను వినండి, సంస్కారం అంటే ఏంటో ఏదో పెద్దగా చెప్పేశాను కానీ ఏం లేదు, అది మీలో ఉన్న సంస్కారమే, అది అందరిలోనూ ఉంది ఆ సంస్కారము. కొన్ని పనులు మనం ఆలోచించి చేస్తాం. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం, సామాజికమైనటువంటి కొన్ని నీతి నియమాలు ఉంటాయి, దాన్ని బట్టి ఆలోచించి అది చేయొచ్చా చేయకూడదా అన్న నిర్ణయం నుంచి పనులు చేస్తూ ఉంటాం. కానీ కొన్ని పనులు ఇంకా మనం ఆలోచించకుండా దానితో అవే జరిగిపోతాయి. చిన్నప్పుడు నాకు రాష్ట్రంతో నాలిక బయట పెట్టడం అలవాటు, చాలామందికి ఉండి ఉండొచ్చు మీ స్కూల్లో అప్పుడు చూసారు ఎప్పుడైనా తిరుగుతూ ఉంటుంది నాలిక, ఇప్పుడు ఏది రాస్తానో నాలుగు తిరుగుతూ ఉంటుంది. చూసారు అలాంటి వాళ్ళు ఎవరినైనా, వాళ్ళు ఎంత అవస్థ పడిపోతారో, 10 మందిలో ఉంటారు రాస్తూ ఉంటారు, సడన్గా వాళ్ళకి గుర్తు వస్తాను నాలుగు బయటకు వచ్చేసింది అని మళ్ళీ లోపల నొప్పేసుకుంటూ ఉంటారు, మళ్ళీ రాస్తూ ఉంటారు, మళ్ళీ నాలుగు బయటకు వచ్చేస్తూ ఉంటుంది. కాళికాదేవిలాగా అంటే కాళిక అవతారు అంశ అవతారో తెలీదు. కానీ ఇక్కడ మీకు ఇష్టం లేదు అది జరగటం కదా, మీ కోరిక ఏంటి అది జరగకూడదని అంతేగా. మీ స్థూల శరీరం కూడా మీరు చెట్టు వింటుంది పాపం నోరు మూసుకుని, కానీ మీరు ఎలా అలర్ట్ అయిపోయారు అంటే దానికి ఇంకా ఉంది కదా. వీళ్ళు పెట్టి కొనుక్కుంటూ ఉంటారు చాలామంది పెద్దవాళ్ళు కూడా, ఆ అలవాటు పోవాలి అని కోరుకుంటూ ఉంటారు, తెలుసు కూడా అది చేయకూడదు అని. అంటే వాళ్ళకి చేయకూడదు అని తప్పే లేదు, గోలు కొనుక్కుంటే వాడు గోలు కొనుక్కుంటే మనకంటే అభ్యంతరం లేదు. కానీ ఇది సంస్కారం అంటే, ఇటువంటి సంస్కారాలు కనుక 16 సంస్కారాలను మనం జాగ్రత్తగా ఉపయోగించాలి. ఈ 16 సంస్కారాలను మనం జీవితంలో మన పిల్లలకు ఎలాగా తరతరాలుగా కనుక అందించగలిగితే కాలుల జగత్తు పూర్తిగా తరమైనటువంటి ఆధ్యాత్మిక దృష్టికోణం అప్పుడు కానీ ఏర్పడదు కారణ జగత్తులో అనేది నేర్చుకోవడానికి ఇక్కడ కూర్చున్నాం మనం. కారణ జగత్తు మార్చడానికి కావాల్సింది సంస్కారాలు పరిష్కరించబడుట. మరి సంస్కారాలు ఎలా ఏర్పాటు చేస్తాము అని, మన సంస్కారాలను కనుక మనం నిర్మాణం చేసుకోగలిగితే కావలసిన సంస్కారాలను మనం ఏ విధంగా మనసులో నాటుకోవాలి అన్నది కనుక మనం తెలుసుకోగలిగితే ఏ బాధ ఉండదు మనకి. ఇచ్చిన కారణ జగత్తులో మళ్ళా ఇంకొక మాట చేర్చుకోండి, మౌనము అని చెప్పాను కదా, కారణ శరీరము అని చెప్పాను కదా, దాని పక్కన బ్రాకెట్స్ లో సంస్కారాలు అని రాసుకోండి. ఇచ్చిన కారణ జగత్తుని ప్రభావితం చేసేటువంటి అంశాలు సంస్కారాలు మాత్రమే, మిగతా ఇవి కూడా కారణ జగత్తుని అనుకుంటూ ఉంటాం. నేను 7th క్లాస్లో జాయిన్ అయిన దగ్గర నుంచి, నేను చిన్నప్పటి దగ్గర నుంచి పిహెచ్డి పూర్తి చేసేంత వరకు నాలో చాలా బలమైన ఒక కోరిక ఉంది. అంటే ఇప్పుడు చెప్పేసుకుంటే కొన్ని తప్పులు ఒప్పేసుకుంటే చాలా మంచిదే కదా, చేత ఆ బలమైన కోరిక ఏంటంటే ఏ రోజు పాఠం ఆ రోజు చదువుకుందామని, క్లాస్లో చెప్పిన పాఠం ఇంటికి రాగానే చదివేసుకుని అప్పుడు పడుకుందామని కోరిక ఉండేది. 7వ క్లాస్లో చేయలేకపోయాను, 8వ క్లాస్లో చేయలేకపోయాను, 9వ క్లాస్లో చేయలేకపోయాను, పిహెచ్డి అయిపోయింది, ఇప్పుడు లెక్చరర్ అయిపోయినా క్లాస్కి వెళ్ళే ముందు పాఠం చూసుకుని హడావిడిగా పేజీలు తీసుకుపోతే తప్ప ఒకరోజు ముందు క్లాసులు ప్రిపేర్ అవుతామని నాకు చేతకాలే. నా సంస్కారం అది కారణ జగత్తు అదనమాట. అంతే ఈ సంస్కారాన్ని మార్చుకోవాలి అంటే ఏం చేయాలి అనేది పెద్ద ప్రశ్న. కారణ జగత్తు సంస్కారాల వల్ల మారుతుంది, ఇది ఇప్పుడు పెద్ద ప్రశ్న వచ్చింది మనకి. దానికి ఆన్సర్ ఏం వేసుకున్నాం, సంస్కారాల వల్ల మారుతుంది అంటే మళ్ళీ మనం ఋషుల దగ్గరికి వెళ్ళి పురాణాల్లో ఉపనిషత్తుల వాటిలో సంస్కరింపబడుట, సంస్కరింపబడినటువంటి భాష కూడా ఉంది. వాళ్ళు ఎంత వాళ్ళు ఈ సంస్కార పరంపరని గొప్పగా వాళ్ళు డెవలప్ చేశారు అంటే భాషనే సంస్కరింపజేశారు. సంస్కరింపబడినటువంటి భాషని సంస్కృతము అన్నారు. సంస్కృతం ఇప్పుడు మనం ఎందుకు ఉపయోగించుకోవటం లేదు అంటే సంస్కారాలు లేని వాళ్ళం కనుక ఆ సంస్కరింపబడిన భాష మనం వాడలేము. అంతే తప్ప సంస్కృతం నేర్చుకోవటానికి ఇష్టం లేక కాదు, కోరిక లేక కాదు. మనలో చాలా మందికి సంస్కృతం నేర్చుకోవాలి అనే కోరిక బలీయంగా ఉంది, కానీ సంస్కారాలు లేవే. సంస్కారాలు ఉంటే తప్ప సంస్కృతం మనకు అర్థం కాదు. అది సంస్కృత భాష యొక్క గొప్పతనం. దేవ భాష అనేది ఎందుకు అంటే కారణ జగత్తులోంచి అందులో నుంచి ప్రతి పదానికి భూ అనే ఒక పదానికి ఋగ్వేదంలో అగ్ని సూత్రంగా వస్తుంది. 172 అర్థాలు ఇచ్చాడు అరవిందో, దాని గురించి మాట్లాడుతూ ఋగ్వేదాల గురించి మీరు ఏం రాస్తారు కమెంటరీ, వేదాల గురించి ఎవరు కూడా కమెంటరీ భాషను రాయలేదు. ఇంకేంటి, ఒక పదానికి 172 అర్థాలు ఉన్నాయి, ఒక అక్షరానికి 3 అక్షరాల పదం ఉందనుకోండి, యావరేజ్ 100 అనుకుందాం, 172 అని కాకుండా 3 అక్షరాలు ఆ పదం ఏదైనా తీసుకుంటే యావరేజ్ మీద ఒక్కొక్క పదానికి 100 అర్థాలు చెప్తున్న, 3 అక్షరాలు ఉన్న పదానికి 300 అర్థాలు వేసుకోవచ్చు మనం కదా. మళ్ళీ ఇందులో పెర్మిటేషన్ కాంబినేషన్, ఒక్కొక్క అర్థం తీసుకుంటేనే కదా 300 అర్థాలు వస్తాయి. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ అర్థము, ఇక్కడ నుంచి ఈ అర్థము, ఇక్కడ నుంచి ఈ అర్థము, ఇవంతా మనం కలిపి గందరగోళం చేసాం అనుకోండి, ఏమో ఎన్నవుతాయో అది ఫ్యాక్టోరియల్స్లో క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా. ఇది 3 అక్షరాల పదానికి వచ్చేటటువంటి బాధ. అందుకే త్రిపద గాయత్రి అనే దానికి సంపూర్ణ శాస్త్ర స్మృతి జ్ఞాన విజ్ఞానం అంతా ఎలాగ అందులో నిబిడీకృతమైంది అంటే ఈ సంస్కరించబడిన భాష యొక్క సంస్కారం మనకి తెలిస్తే. ఇది కారణ జగత్తు, సంస్కారాలు ఉన్నటువంటి జగత్తు. సంస్కారాలు అంటే ఏమని చెప్పాను నేను, ఆలోచించకుండా స్థూల శరీరం కూడా అది చెయ్యొచ్చా చేయకూడదా అనేటువంటి ఏ విధమైనటువంటి హెజిటేషన్ లేకుండా కళ్ళు మూసుకుని ఠకానం చేసేయాలి. మీరు చేసిస్తే అది సంస్కారం.
కారణ జగత్తు ఒకే రకంగా ఉంటుందని మానవ జీవితంలో
మారుతుంటుంది, సంస్కారాలు మాత్రం మారిపోతుంది. సంస్కారాలు మార్చుకోవాలి, సంస్కారాలు మార్చుకోవాలి అనేది. అందుకే ఋషులందరూ ఏం చెప్పారంటే, సంస్కృతి దొరకకుండా మీ జీవితంలో పెద్ద మార్పులు ఏం కావు. ఆ మార్పులు తీసుకురావాలి అంటే సంస్కారాన్ని మీరు మార్చుకోవాలి, అది బేసిక్ చెప్పారు వాళ్ళు. సంస్కారాన్ని తీసుకురావాలి అంటే నేను ఇచ్చిన మొత్తం ఈక్వేషన్స్ కనుక పెట్టుకునే తాడులాగా లాక్కుంటే మనం మిల్లిగా మౌనానికి వస్తాం. ఎక్కడ చెప్పారు ఇక్కడ, ధీవ యోన ప్రచోదయా. కారణ జగత్తుకు సంబంధించినటువంటి ఫార్ములా ఋషులు అక్కడ చెప్పారు. మీరు ఏ పని చేసినటువంటి కూడా మమ్మల్ని సన్మార్గంలో వైపు ప్రేరేపించే పనిని చేస్తాను అనే సంస్కారాన్ని ఒక్కడ పెట్టుకోండి మీరు. ధీవ యోన ప్రచోదయాత్ అంటే అర్థం ఏంటంటే, మమ్ములను ఆలోపలు టుగెదర్ మమ్ములను సన్మార్గం వైపు ప్రేరేపించేటటువంటి ప్రచోదన బుద్ధి ప్రేరణ కలుగుగాక. ఇది ఒక ఫార్ములా ఇచ్చారు వాళ్ళు. ఫార్ములా రిపీట్ చేస్తే ఏం లాభం లేదు. ఫార్ములాను గుర్తుంచుకుంటే మీరు చేస్తున్నటువంటి పని మిమ్మల్ని సన్మార్గం వైపు తోస్తుందా లేదా చూసుకోండి. ఇది మొదట రెండేళ్ళు మూడేళ్ళు కూడా అభ్యసించడానికి చాలా కష్టపడాలి. అందుకే అసిధార వ్రత నిధం అన్నారు ఉపనిషత్తులు. ఒక కత్తి మీద సాము లాంటిది, కత్తి మీద మీద నడుస్తున్న లాంటిది అన్నాడు ఎప్పుడు మొదట్లో. చివరిలో చాలా ఈజీ అయిపోతుంది అది. ఇంకేత ఇప్పుడున్న సంస్కారాలకి యాంటీ ఇది, ఇప్పుడున్నటువంటి కోరికలకి యాంటీ ఇది. మమ్మల్ని అందరినీ సన్మార్గం వైపు వెళ్ళాలి అనే కోరిక మీరు టెస్ట్ లాగా పెట్టుకోండి. ఏ పని చేసినా నేను ఈ పని చేస్తూ ఉంటే నేను కాఫీ తాగుతున్నాను, మరి మా పిల్లలు సన్మార్గం వైపు వెళ్తారా, నేను సిగరెట్ తాగుతున్నాను, మరి మా పిల్లలు సన్మార్గం వైపు వెళ్తారా, ఈ యాంగిల్లో కనుక మనం చూసుకుంటూ వెళ్తూ ఉంటే మనం చేసేటటువంటి అనేక పనులకు ప్రతిరోధం ఏర్పడిపోతుంది. అప్పుడు ఆ ఋషి పరాయణ జీవితము, బ్రాహ్మణత్వమైనటువంటి జీవితము, అయాతిక వ్రతము, అపరిగ్రహ వ్రతము ఉండేటటువంటి జీవితాన్ని మనం ఎప్పుడైతే జీవించడం మొదలు పెడతామో సంస్కరింపబడడానికి మొట్టమొదటి మెట్టు వస్తుంది. అది కారణ శరీరము. అక్కడి నుంచి మార్పు రావాలి తప్ప పిల్లల నుంచి మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయొద్దు. గాయత్రి మంత్రంలో గురువు గారు ఆయన జీవితంలో సాధన చేసి చెప్పిందని. ఆయన కూడా 24 ఏళ్ళు మామూలు వ్యక్తి కాదు. ఆయన అనేక రకాలైనటువంటి స్థితిలో ఉన్నటువంటి సాధకుని స్థితిలో ఉన్న వ్యక్తి 24 సంవత్సరాలు ఈనాటి పరిస్థితుల్లో అది సంభవమా అసంభవాన్ని టెస్ట్ చేసుకున్నాడు. సంభవమే చేయొచ్చు అని నిర్ణయించుకున్న తర్వాత దా సంస్కారాలను ప్రవేశపెట్టాడు. ఏంటా సంస్కారాలు అంటే బ్రాహ్మణత్వానికి సంబంధించినటువంటి సంస్కారాలు, బ్రాహ్మణత్వానికి సంబంధించినటువంటి కారణాలు. ఇది ఎప్పుడు మీరు గుర్తుంచుకోండి, లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పాను కనుక రిపిక్షన్ అయినప్పటికీ కూడా ఈ అయాచక వ్రతము అపరిగ్రహ వ్రతాన్ని ఖండఖండాలు చేసి ఉపయోగించుకుంటూ ఉండండి. మీరు ఏ పని చేసినా ఈ రెండు అందులో ఉన్నాయా లేదా చూసుకోండి. మీరు ఈ రెండు ఉంటే మీరు కరెక్టే, ఇంకెవరిని మీరు అడగక్కర్లేదు, యు ఆర్ రైట్. కండిషన్ ఏంటి అంటే మీరు చేసేటటువంటి పనిలో ఈ రెండు ఫార్ములాలు, ఈ రెండు సూత్రాలు ఉన్నాయా లేదా చూసుకోండి. అయాచక వ్రతము, అపరిగ్రహము, ఇదేంటి మీరు చూసుకోవాల్సింది. సమాజపరంగా మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ఈ పని చేయటం వల్ల చూసిన వాళ్ళు నేను కూడా సన్మార్గము వైపు ప్రేరేపింపబడతామా లేదా ప్రేరణ కలగజేయటంలో ఇంపార్టెంట్. మీరు మంచి చేయటం ఇంపార్టెంట్ కాదు, మంచి అందరూ చేయొచ్చు, కానీ మీరు చేసే మంచి ఎలా ఉండాలి అంటే ప్రేరణ కలగజేసేటటువంటి మంచి ఉండాలి. ఈ ప్రేరణ కలగజేసేటటువంటి మంచి ఎలా ఉండాలి అనేది బృందభేదనం అనే దాంట్లో మనకి ఇంకా స్పష్టంగా అవగాహన అవుతుంది. కానీ కారణ జగత్ అంటే అర్థమైంది కదా ఇప్పుడు. అంచేత మీరు ఆలోచనారహితంగా స్థూల శరీరంతో సడన్ గా చేసే పనులు మీ సంస్కారాన్ని తెలియజేస్తాయి. మంచి బట్టలు వేస్తాం, మిల్లా నసరుద్ది ఒక వ్యక్తి ఉండేవాడు, వాడికి పెళ్లి చేసుకోవాలి అనే కోరిక కలిగింది. ఉంటేవాడు పాపం ఇంచేత ఆ స్నేహితుల దగ్గరికి వెళ్తే పెళ్లి చేసుకోవాలి అంటే నువ్వు ఇలాంటి బట్టలు వేసుకుని వెళ్తే లాభం లేదా, సాదా జీవనం వచ్చి ఇచ్చారంటే పెళ్లిళ్ళు జరగవు, నువ్వు సాధువు పరమాత్మ మహాపురుషుడు అడిపోవచ్చు కానీ పెళ్లి మాత్రం జరగదన్నాడు. అయితే ఏం చేయాలి అని, ఇది నా సూట్ ఉంది స్నేహితుడు అంటున్నాను, మరి నా సూట్ ఉంది ఇస్తాను నేను, సూట్ వేసుకోండి అన్నాడు. మరి సూట్ వేసుకుంటే మరి నాకు కష్టం కదా, అలవాటు లేదు, నువ్వు నాతో పాటు రా కాస్త మంచిది అన్నాడు. స్నేహితుడికి అనుమానం వచ్చింది, అయితే సూట్ వేసి ఇచ్చేస్తున్నాను చెప్పి మరి దారిలో ఎక్కడ బయలుదేరి పెళ్లి చూపులు బయలుదేరి. ఇప్పుడు చూస్తున్నా స్నేహితుడు చాలా పొడి అవుతున్నా నచ్చి వాటి గ్రేట్ మ్యాన్, చాలా మంచివాడు, చాలా గొప్పవాడు, ఇది అది. ఇంకా మీ అమ్మాయి ఇప్పుడు ఇస్తే సిగడుగుతుంది, కారులో తిరుగుతుంది, ఇందులో తిరుగుతుంది, అంతా ఇక్కడ సూట్ అడుగు తెచ్చుకున్న వ్యక్తి వాడు. కానీ వాడు ఫ్రెండ్ మనం పెళ్లి చేయాలి కదా, 1000 అబద్ధాలు పెళ్లి చేయమన్నాడు కనుక చెప్పాడు. కాబట్టి ముల్లా నస్రుద్దీన్కి ఎంత ఏం తెలియదు. ఇదంతా చెప్తూ ఉంటే వాడు స్నేహితుడు తెలుసు ముల్లా నస్రుద్దీన్ బతుకునేది ఒక మాట అంటాడు, పంపించుతాడు అని. ఇప్పుడు సంస్కారం అలాంటిది అది, వాడు మంచి కోసమే స్నేహితుడు చెప్తున్నా కూడా ఎప్పుడు 100 సార్లు ఏమంటాడు అని చెప్పి ఒక చేయలో ఎప్పుడు ముల్లా నస్రుద్దీన్ మీద వేసుంటాడు. ఆగు నేను చెప్తున్నాను, నువ్వు చెప్పకు అని. ఏదో పాపం దొంగ పుట్టిందో చేయి పెట్టిందో చేయి తీసాడు. చేయి తీసేయని వాడేమనుకున్నా నేను మాట్లాడవచ్చు కాదని అనుకున్నాడు ముల్లా నస్రుద్దీన్. చాలా మంచి వచ్చింది, నా స్నేహితుడు నా మీద ప్రేమతో చాలా చెప్పాడు, అవన్నీ నిజాలే, ఈ సూట్ మాత్రం నాది కాదండి, ఇది అది వేసుకొచ్చాను అని. ఆ సంస్కారం అనేది పెద్ద ప్రమాదం ఎలా జరుగుతుందో చెప్తున్నాను అన్నమాట. ఎప్పుడు ఏది అనకూడదు, ఎప్పుడు ఏది చేయకూడదు, కథాంగా నా మాట అనిస్తాం మనం. అక్కడ సంస్కృతి ఎంత జాగ్రత్తగా ఉండాలనుకున్నా ఎక్కడో ఏదో మాటలను చేతలను మన సంస్కారం అలా బయటపడుతుంది. అలా బయటపడకుండా ఉండాలి అంటే మనం ఆ సంస్కారం కలిగి ఉంటే, దేవ సంస్కారం కలిగి ఉంటే దేవతల వలె ప్రవర్తిస్తాం తప్ప మానవుల వలె సంస్కారం మనకి రాదు. అది సంస్కరింపబడటము అనే దానిలో ఆ భావాన్ని కనుక మీరు అర్థం చేసుకుని ఈ మనం ఇక్కడ చేసేటటువంటి ప్రతి పని కూడా దేవతల వల్ల చేస్తున్నావా లేదా అంటే మేడం మీరే చెప్పాను నేను. దానికోసం మీరు పెద్ద మిస్టేక్ గుర్తుంచుకోక్కర్లేదు, కొంచెం ఈ ప్రశ్న మీరు గుర్తుంచుకుంటూ ఉంటే చాలు. అయాచక వ్రతము, అపరిగ్రహ వ్రతము, ఇదేంటిది మీరు చేసే ప్రతి పనులను చూసుకోండి. బాహ్య జగత్తులో సామాజికమైనటువంటి పని ఏదైనా మీరు చేస్తున్నప్పుడు, 10 మందిలో ఉన్నప్పుడు మీరు చేసేటటువంటి పని ప్రేరణగా మారుతుందా మారదా అన్నది ఆలోచించుకోవాలి. గురువు గారు ఒకరోజు ఏదో రాసుకుంటున్నారట, రాసుకుంటుంటే మామూలు మంచం మీద కూర్చోగా రాసుకుంటాం, టేబుల్ ఏసీ అని ఉండేవి కదా ఆయనకి, మామూలుగా రాసుకుంటూ ఉండేవారు. రాసుకుంటూ ఉంటుంటే దాహం వేసింది ఆయనకి. దాహం వేస్తే పక్కనే గ్లాస్ ఉంటే డబ్బులు తాగడం మొదలు పెట్టారు. 2 గుట్టలు వేసాక ఆయన డౌట్ వచ్చింది, మీ వల్ల అది లేదు అని. పక్కన ఎవరో వెళ్తుంటే ఆయన పిలిచారట, నేను పిలిచారా, పక్కన ఎవరో వెళ్తుంటే పిలిచాడు, పిలిస్తే వచ్చాడు. అదేంటి మంచిగా లేదా అన్నాడు. వాడు చూశాడు, వాడు ఇప్పుడు చూసినట్టు లేదు దాన్ని. వాళ్ళకి ఆ పళ్ళరసం తాగే సంస్కారం అటు గురుగారికి లేదు, ఇటు పిల్లలకి లేదు. అంచేత ఇదేంటి అని అడిగాడు. అంటే గౌరవ మాతాజీ లోపల నుంచి పరిగెత్తి వచ్చింది, డాక్టర్ ఫ్రెండ్ చెప్పారు వీడు బాగా అలసిపోతున్నారట, అంచేత పళ్ళరసం తాగితే బాగుంటుంది, పళ్ళరసం తాగండి అని. అప్పుడప్పుడే గురువుగారు గాయత్రి తప్పకుండా నిర్మించి నరమేహ యజ్ఞం పూర్తి చేశారు. నరమేహ యజ్ఞం పూర్తి చేస్తే అర్థం ఏంటంటే ఆది వరకు నేను మొత్తము నా దగ్గర ఉన్నదంతా కూడా సమాజానికి నా శరీరంతో పాటు అర్పిస్తున్నాను అనేటువంటి యజ్ఞాన్ని నరమేహ యజ్ఞము. మరి మొట్టమొదటిసారి గురువుగారు నరమేహ యజ్ఞాన్ని అనేక 1000 సంవత్సరాల తర్వాత మధ్యలో చేయించారు. ఇంతకుముందు నరమేహం అంటే నిజంగా ఎగిరిపోయాడు మనిషి, తర్వాత ఏమైనా తెలియదు కానీ ఇప్పుడు మాత్రం మనిషి మారిపోతాయి కదా. ఏ ఇంజనీరు ఏ డాక్టర్ ఎవడో సడన్ గా వాడు సమాజ సేవుడుగా మారిపోతాడు. అంటే మనిషి మారిపోయినట్టు అది మన మీద ఎగ్జించిన వ్యక్తి. అంచేత మీరు చాలా కష్టపడిపోతున్నారు, అంచేత డాక్టర్ ఫ్రెండ్ ఏం చెప్పాడు అంటే మీరు పళ్ళరసం తాగడం మంచిది అని మాతో చెప్పింది. ఇక పళ్ళరసం ఆడన్నట్టు గురువు గారు. మరి ఆ తోలు చూసి అందరూ దాహపడ్డారు. గబ్బ 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 పక్కకి వెళ్ళిపోయి నీటిలో ఏమి పెట్టేసుకుని పట్టించేదాన్ని. మా దగ్గరికి నరమేహ యజ్ఞంలో పాలు పంచుకుని వచ్చిన కార్యకర్తల పిల్లలకి నేను పాలు ఇవ్వలేను అని నేను పళ్ళరసం తాగటం అది ప్రేరణ. ఆ సంఘటన జరిగింది. ఇప్పుడు చెప్పుకుంటున్నా మనం ఆ సంఘటన ఎందుకు, సన్మార్గం వైపు ప్రేరేపించే సంఘటన కనుక అది సంస్కారం అంటే అది కారణ జగత్ అంటే. 8000 సంవత్సరాలు అయిపోయినా సరే ఆ సంఘటన మనకి ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉంటుంది. దేనికి, మన కారణ జగత్తుకి, మన సంస్కారాల నిర్మాణానికి ఆ ఒక్క సంఘటన గుర్తు చేస్తూ ఉంటుంది. ఇంకో సంఘటన ఎంతైనా కూడా శ్రద్ధాంజలి దాంట్లో వచ్చినా మీకు పంపించాను కూడా నేను. ఇంకో సంఘటన ఏంటి అంటే ఏదో పరిమితి ఏదో వీడియో వెళ్ళాల్సి వచ్చింది గురువు గారు. అంటే ఈ సంస్కరింపబడుట అనేది ప్రేరేపించటం అనేది మన నిత్య జీవితంలో ఎలా చూపించాలి అని చెప్పడానికి వాళ్ళు జీవితమే మార్గదర్శకం. వాళ్ళు జీవించినట్టు జీవిస్తే కారణజగత్తు సూక్ష్మజగత్తు అన్ని కరెక్ట్ అయిపోతాయి. అందుకు ఊరు వెళ్ళాలి, గురువు గారిని పంపించాలి అంటే ఏసీలో కొందామా, ఫస్ట్ క్లాస్లో కొందామా, టికెట్ ఎక్కడికొంటే బాగుంటుందంటే కొందరు ఏసీ అన్నారు. ఏసీలో తలుపులు కుటుంబాలు అన్ని చూసేసింటే ప్రకృతి సౌందర్యం కనిపించింది. గురువు గారు ప్రకృతి సౌందర్యాలు ఆడుకుంటున్న ఫస్ట్ క్లాస్లో కొందాం మనం. ఫస్ట్ క్లాస్ టికెట్ కొట్టి కిటికీ తలుపులు తెచ్చుకుంటే కనుక ఆ ప్రకృతిని చూస్తూ కూడా ఉండొచ్చు అని వీళ్ళు వీళ్ళు ఇల్లు కొట్టేసుకుంటున్నారు కార్యకర్తలు. గురువు గారిని అడిగితే ఎలా, గురువు గారిని నడకుండా వీళ్ళు కొట్టేసుకుంటున్నారు ఏం చేద్దామని. వీళ్ళలో వీళ్ళు కొట్టేసుకుంటూ ఉంటే
గురువు గారికి చెయ్యలేరు నువ్వు ఇంతలు పడ్డా ఇప్పుడు కొట్టుకుంటున్నారు గారు రమ్మన్నారు. రమ్మని ఏం చెప్పారంటే ప్యాసింజర్ ట్రైన్లో రిజర్వేషన్ టికెట్ పెట్టుకోండియా, నేను ఒక ఎస్సే రాస్తున్నాను. ఆయన ఇప్పుడు కూడా ఆ కాలంలో రైల్లో కూడా రాసుకుంటూ ఉండేవారు. అంటే ప్యాసింజర్ ట్రైన్ వస్తే స్లోగా వెళ్తున్నా కదా, స్లోగా వెళ్తే ఆయన రాయదలుచుకున్న వేరే పుట్టుగా రాసేయచ్చు, ఫాస్ట్గా వెళ్తాం మొదలు రిజర్వేషన్ రోజు కూడా ఉండదు అన్నారు. అంటే అంత గొప్ప గురువు యొక్క ప్లెయిన్ లివింగ్ కబుర్లు చెప్పడం కాదు, ప్లెయిన్ లివింగ్ అని చెప్పి కథ వేసేసుకునేసి వాటిలో తిరగకుండా నిజంగా ప్లెయిన్ లివింగ్ అంటే ఏంటో అని ఆ రుచి చూపించాలి, ఆ మార్గం చూపించాలి. అది ప్రేరణ ధ్యేయోన ప్రచోదన చేస్తే మనకి ప్రేరణ ఇస్తూ ఉంటుంది. ఈ ఒక్క కథ అంటే ఈ కథ నేను ఎందుకు చెప్తున్నాను అంటే కాలర జగత్తులో సంస్కరించబడట అనేది మనకి చాలా అనుమానాలు ఉంటాయి, ఎలాగే సంస్కరించుకోవడం కారణం జరుగుతుంది అని. ఈ కథలు గుర్తుంచుకోండి, ఈ కథలు గుర్తుంచుకుంటే అది ఆటోమేటిక్గా ఆ ప్రచోదనం జరిగిపోతుంది. అక్కడ కారులో ఒకసారి గురువు గారు ఆగ్రా నుంచి ఆరోగ్యం లేదు వెళ్తున్నాడు ఆయన పుట్టిన ఊరికి. ఆగ్రా ఏంటి అంటే శక్తిపీఠ నిర్మాణానికి ఒక స్థలం చూడటానికి వెళ్తున్నారు ఆయన. పక్కన ఆరోగ్యముడు కార్యకర్తలు కూడా ఫ్రెండ్స్ కూర్చుని ఉన్నారు. గాయత్రి శక్తిపీఠ నిర్మాణానికి వెళ్తున్నారు కనుక వాళ్ళు ఒక సెషన్ ఇచ్చారు గురువు గారికి. ఏదైనా సెషన్ ఇచ్చారు అంటే మరి ఎలాగో శక్తిపీఠం అవుతుంది, ముందుగా నిర్మాణం అవుతుంది, గాయత్రి దేవి విగ్రహాన్ని అక్కడ పెడతాం కదా. అంతేగా గాయత్రి దేవి విగ్రహాన్ని మనం అక్కడ పెడతాం కనుక మనము ఒక బ్రాహ్మణ్ అక్కడ నిలబెడితే కూడా పూజలు పూర్తి నమస్కారాలు అవంతా చూస్తూ ఉంటాడు అని మన అడుగు కూడా అన్నగా అన్నారు. హిమాలయాల వద్దకు వెళ్ళి మంచు పర్వతం వద్దకు వెళ్ళి చలి లేదనుకో అదే మంచు పర్వతం అన్నారు. నిప్పు దగ్గరికి వెళ్ళి వేడిగా లేదనుకో అదే నిప్పు, అలాగే నా దగ్గరికి వచ్చేవాడు బ్రాహ్మణుడిగా అవి మారకపోతే వెళ్తే నేనేం బ్రాహ్మణి. బ్రాహ్మణత్వం యొక్క వేడి అలా ఉండాలి, బ్రాహ్మణుడిగా పుట్టాను అని కాదు అసలు. అక్కడ నీలో వేడి ఉందా, నీ దగ్గరికి వచ్చిన వ్యక్తి బ్రాహ్మణుడిగా మారిపోతాడా మారిపోడా, మారగలిగితే నీ కాలం చేస్తే నీ బ్రాహ్మణుడు లేకపోతే నీ భౌతిక శరీరం మాత్రమే బ్రాహ్మణత్వం యొక్క రంగు వస్తుంది తప్ప కాస్త నీరు కలిపితే రంగు ఎగిరి పెట్టినంతే ఇంకే ఉండదు అక్కడ. కానీ కళ చేతులు కనుక బ్రాహ్మణత్వం ఉంటే ఎవరు నీ దగ్గరికి వచ్చేలా నిలుచుంటారో వాళ్ళు బ్రాహ్మణుడిగా మారిపోవాలి అన్నది అప్పుడు కూడా గారు ఆవరికి ఏడు వైపు వెళ్తే 1940గా చెప్పినమాట. మళ్ళా శతనగర సమాధానంలో మాట్లాడి అదే మాటలు ఆరు లక్షల మందికి తిరిగి చెప్పాల్సి వచ్చింది అంటే అది మన అదృష్టమో దురదృష్టమో మనం ముందుగా ఆలోచించి ఉన్నాం.
తపస్సు చేసుకుని ఇంజనీర్ చేసేసుకుని ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నారు సూక్ష్మ జగత్తులో అనేది మనం గుర్తుంచుకోవాలి. ఈ కారణ సూక్ష్మ జగత్తుల గురించి మళ్ళా ఇంకొకసారి చెప్తాను నేను. కారణ జగత్ అంటే సంస్కారాల జగత్తు. సంస్కారాల జగత్ అంటే ఏంటన్నమాట, మీరు కొన్ని అలవాట్లు మీవి అని పెరమనెంట్గా ఒకటి ముద్ర పడిపోయి ఉంటాయి క్యారెక్టర్, ఆ ముద్రను మార్చుకోవటం. సా ముద్ర దాటాలి, సా అంటే విష్ణు, ముద్ర అంటే ముద్రలు. ఈ సముద్రాన్ని దాటటము అనేది అంటే మనలో ఉన్నటువంటి సంస్కారాలను దాటటము అనేది మనం నేర్చుకోవాలి. మొట్టమాట ఇది నేర్చుకోవాలి అంటే మొట్టమాట మనకి ఇప్పుడు ఉన్నటువంటి సంస్కారాలు ఏంటో మనకి చాలా స్పష్టంగా అర్థం అవ్వాలి. ఇటువంటి సంస్కారాలు మనకు ఏమున్నాయి అన్నది నిర్మోహమాటంగా ఒక కాగితం మీద మనం పెట్టుకోగలగాలి. మన సంస్కారాన్ని మళ్ళీ మనము విశ్లేషణ చేసుకోగలగాలి, మళ్ళీ మనం స్వాధ్యాయం చేసుకుని మనలో ఉన్నటువంటి సంస్కారాలు ఎటువంటి సంస్కారాలు, అసలు సంస్కారాలు అంటూ ఉన్నాయా లేవా అనే కూడా ప్రశ్న ఒక్కసారి రావచ్చు. ఇచ్చంటే ఒక పరిస్థితుల్లో ఒకేలాగా ప్రవర్తించే వాళ్ళని సంస్కారవంతులు అంటాం. నాలుగు రకాల సంస్కారాలు ఉన్నాయని పూర్వకాలంలో మనుషులు చెప్తూ ఉండేవారు. గుణ ధర్మ విభాగశ వాళ్ళ గుణాన్ని బట్టి వాళ్ళు చేసే పనుల బట్టి కూడా సంస్కారాలు నాలుగు రకాలుగానే ఉన్నాయి అని. సంస్కారాలు మానవ శరీరాలు కాదు, జాతులు కాదు, సంస్కారాలు నాలుగు రకాలుగా ఉన్నాయి అన్నారు. ఒక సంస్కారం ఇందాక చెప్తున్నాను కదా, బ్రాహ్మణత్వం సంస్కారంలో అయాధికృతము అపరిగ్రహతంతో కలిపి మనం చేసేటువంటి పనులన్నీ కూడా మంచి మార్గం వైపు ప్రేరేపిస్తాయా అనే సంస్కారవంతుల్ని బ్రాహ్మణత్వం అంటారు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, రైడాస్ కావచ్చు, మీరాబాయి కావచ్చు, వేదవ్యాసుడు కావచ్చు, విశ్వామిత్రుడు కావచ్చు, వీళ్ళెవరైనా కావచ్చు, వాళ్ళు ఎక్కడ పుట్టారు అనేది ఇంపార్టెంట్ కాదు. ఈ మూడు వాళ్ళ జీవితంలో అయాచకము అపరిగ్రహము 10 మందికి ప్రేరణ ఇచ్చేటటువంటి కర్మలు ఇవి కాకుండా 10 మంది కష్టాల్లో ఉన్నప్పుడు ఎదురు నుంచి తన రక్తాన్ని చిందించేవాడు, తన శక్తిని ఉపయోగించేవాడు, ఏది జరిగినా నేనున్నానులే మీ పని మీరు చేసుకోండి అనే అవతారానికి కూడా విశ్వామిత్రుడు లాంటి వ్యక్తి కూడా చెప్పగలిగేటటువంటి వ్యక్తులు అటువంటి వాళ్ళని క్షత్రియులు అంటాము. వాళ్ళ సంస్కారం అది. ఏంటి వాళ్ళ సంస్కారం? మంచికి హాని జరిగితే ఎదురు తిరిగేవాడు. పురకాలంలో రాజుల పని ఏంటి అంటే బ్రాహ్మణుని పోషించుట, బ్రాహ్మణుడు అంటే మనం ఇప్పుడు బ్రాహ్మణత్వం గురించి మీరు మాట్లాడుతూ మర్చిపోండి, దాని గురించి మనం మాట యూస్ ఎత్తటం లేదు. అసలు ఈ లక్షణాలు ఉన్న వాళ్ళని రక్షించడానికి ఒకడు ఉండాలంటే ఎవరిని వీడు అడగడు, ఆఖరికి రాజు దగ్గరికి పోయి కూడా వీడు అడగడు నన్ను రక్షించు అని. అయాతిగతన్నారా, అప్పటికి రాజు దగ్గరికి పోయి నాకు తిండి పెట్టు అండు, ఇచ్చేత తిండి పెట్టు అండు అంటే పూర్వకాలంలో ఉన్నటువంటి రాజుల స్థాయి కూడా చాలా గొప్పగా ఉండేది. మామూలు మామూలు స్థాయి వ్యక్తులు రాజుగా ఉండేవారు కాదు. ఒక పండితుడు రాజు దగ్గరికి వచ్చాడు, ఏదో ఒక రాజు దగ్గరికి వచ్చి, నాకు గీత వివేచన చెప్తాను నేను, గీతా బోధ చేస్తాను నేను, నాకు ఛాన్స్ ఇప్పించండి మీ దాంట్లో పుట్టిన సాయంత్రం ఇంకా నాకు ఆహారం ఇస్తే కాదు అన్నట్ట. భగవద్గీత చెప్తావా నువ్వు అన్నట్ట. అవును అన్నట్ట. నెక్స్ట్ ఇయర్లా మళ్ళా చదువు భగవద్గీత అన్నట్ట రాజు. మళ్ళా వచ్చాక బాగా చదువుకునే ఇంకా నువ్వు భగవద్గీత చదవలేదయా నువ్వు, మళ్ళా రా అన్నట్ట. అలా 5-6 సార్లు తిప్పించాడు. ఆశ్రమ రాజాశ్రయంలో ఉన్నటువంటి పండితులకి ఇంతవరకు రాజు మీద కోపం వచ్చింది. మా సాతి పండితుల్ని తిప్పిస్తావా ఇలాగా 10 సార్లు ఇస్తే ఈ రాత్రి పోవని చెప్పు ఒకసారి 10 సార్లు తిప్పిస్తావా అని. సరే 5వ సారి అయిపోయింది, 6వ సారి అయిపోయింది, తిరుగుతున్నాడు వీడు. 7వ సంవత్సరం రాలేదు అతను. పండితులందరూ వెయిట్ చేస్తున్నారు ఆశ్రమంలో ఉన్నాడు, ఈసారైనా రాజు కనపరిస్తాడేమో, ఏమైనా చేస్తాడేమో, దయతో చూస్తాడేమో అని. రాలేదు వాడు అసలు. రాజుగారికి దృష్టికి తెద్దామని ఎందుకో రాలేదు, పాపం ముసలివాడు బతుకున్నాడు లేదో ఏమయ్యాడు అని. వీళ్ళ మిగతా సాటి పండితులకి అభిమానం ఉంటుంది కదా సహజంగా. సరే 2 రోజులైంది 3 రోజులైంది వచ్చే రోజు దాటిపోయేసరికి రాజుగారే అడిగారు పండితుల్ని, నీకు అతను ఎప్పుడు ప్రతి సంవత్సరం వస్తూ ఉండేవాడు కదా గీతా భాషను చెప్తానన్నవాడు, రాలేదే అని. మనోజ్ మహారాజా రాలేదన్న మనమే వెళ్దాం పదండి అతని దగ్గరికి అన్నది. వెళ్తే ఎక్కడో గుడిలో కూర్చుని ఒంటరిగా కూర్చొని భగవద్గీత చదివి కళ్ళకు నీళ్లు కార్చిస్తున్నట్టు అతను. రాజుగారు ముందుకు వెళ్ళట కాస్త అడ్డంగా పక్కకు అన్నట్టు రాజుని. అంతవరకు ఎవరినోతే అడుక్కోవటానికి వెళ్ళాడో వాడే స్వయంగా అక్కడ నుంచితే నువ్వు పో అన్నాడు వీడు. ఇప్పుడు అయ్యా నీకు భగవద్గీత అర్థమైంది, నువ్వు నాకు చెప్పు నేను వింటాను అని ఆ పండితులు వాళ్ళతో పాటు కూర్చుని అటువంటి క్షత్రియులు ఉండేవారు. ఇప్పుడు తప్పుదారులు వెళ్తున్న బ్రాహ్మణత్వం శిక్షించడానికి పరశురాములు 21 సార్లు వాయించి పారేశారు క్షత్రియులను. క్షత్రియులను వాయించి పారేశారంటే క్షత్రియులు తప్పు చేశారని కాదు, క్షత్రియులు ఆ స్థాయిలో ఉండాలి బ్రాహ్మణులు తప్పుదారులు వెళ్ళిపో అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఒకరికొకరు సహకరించుకోవడమే తప్ప ఇది అది వేరు అనేటటువంటి ప్రసక్తి అసలు ఎప్పుడూ లేదు. మళ్ళా అటువంటి యుగము రాబోతోంది అని చెప్తున్నారు గురువు గారు. వచ్చేది అది క్షత్రియత్వం అంటే అటువంటి వాళ్ళని రక్షించడానికి, కానీ నా వాళ్ళని రక్షించుకోవటానికి నాకు పోస్ట్ కావాలి, నేను ప్రైమ్ మినిస్టర్ని అయిపోవాలి, చీఫ్ మినిస్టర్ని అయిపోవాలి అంటే అదేం క్షత్రియత్వం, అదేమిటి శక్తి, ఇది క్షత్రియత్వం. ఇంకో రకమైనటువంటి సంస్కారం ఉంది, ఎక్కడా లేని వస్తువులు ఇంకో చోటికి తీసుకొచ్చి అక్కడున్న వస్తువుని ఇంకో చోటికి వెళ్ళి ఇక్కడున్న వాళ్ళకి అక్కడున్న వాళ్ళకి కావలసిన వస్తువులు ఇవ్వటానికి మాధ్యమంగా పనిచేసేటటువంటి వ్యక్తులు వైశ్యులు. వాళ్ళ పని ఏంటి అంటే అక్కడున్న వస్తువులు ఇక్కడ వాళ్ళకి ఏదో కావాలి, గోధుమలు కావాలంటే ఏ పంజాబ్ పోయి తీసుకొస్తారు, అన్నం కావాలంటే ఆంధ్రానికి అక్కడ తీసుకెళ్తారు. ఈ తీసుకెళ్ళి రావటానికి మరి వాళ్ళు బతకాలి కదా, దానికోసం రాజ్యమే ప్రభుత్వమే ఇచ్చేసేది వాళ్ళకి కామన్ సెన్స్ ఆస్పెక్ట్తో. మరి వాళ్ళు జీవించి ఉండాలి కదా, కానీ వాళ్ళు చేసే పని ఎంత గొప్పది, శ్రేష్ఠులు అనేవాళ్ళు. అందుకే వాళ్ళని రాజుకి డబ్బు అవసరం వస్తే రాజుకి కోశాగారమే ఉండేది కాదు కూరగాయలు, శ్రేష్ఠులను అడిగేవాడు. మీరు భారతీయ రాజుల చరిత్ర తీస్తే అక్కడికి మహారాణా ప్రతాప్ వరకు కూడా రాజుకి డబ్బు కావాల్సి వస్తే వీళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాల్సిందే తప్ప డబ్బు తన దగ్గర ఎప్పుడు ఉంచుకునేవాడు కాదు, డబ్బు ఉంచుకోవడం కాదు రక్షణ శక్తి అదేవాడు బాధ్యత. సమాజానికి అవసరమైనటువంటి వనరులు సమకూర్చే బాధ్యత వీళ్ళది. ఏది ఆ వైశ్యులేది, ఆ క్షత్రియులేది, ఆ బ్రాహ్మణులేది, అది గురువుగారు వాపోయేది. కానీ ఇదంతా రావాలంటే మొట్టమొదట రావాల్సింది ఏంటి అంటే ఆ కారణ జగత్తులో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణత్వ సంస్కారాలు కనుక మళ్ళా మనం నిలబెట్టగలిగితే, ఆ బ్రాహ్మణత్వాన్ని కనుక మళ్ళా మనం నిద్రలేకగలిగితే మిగతా అన్ని లైన్లో పడిపోతాయి. ఇచ్చంటే దారి చూపించేవాడు వాడు, మిగతా అన్ని లైన్లో పడిపోతాయి. ఇచ్చంటే దారి చూపించేవాడు వాడు, కానీ దారి ఎప్పుడు మనం చూపించగలమో ఎదుటి వాడు మనకి ఏ విధమైనటువంటి ఆప్లికేషన్ లేకుండా ఉంటే, వీడు 100 రూపాయలు నాకు ఇచ్చాడు అని తెలిసిన మరుక్షణం నా లాజిక్ నేను ఉపయోగించి ఇతని తరఫునే కరెక్ట్ గా ఉంది అనే వాదన నేను వినిపించడానికి ట్రై చేస్తాను. అందుకే ఋషి పరంపరలో ఎప్పుడూ ఋషులు రాజు దగ్గరికి రావటం అనేది జరగలేదు. రాజు ఋషుల దగ్గరికి వెళ్ళేవారు, ఋషులకు మాన్యాలు అది ఇచ్చేవాళ్ళు జరుగుతూ ఉండేది. ఇది కారణ జగత్తు నుంచి సూక్ష్మ జగత్తుకి మధ్య ఉన్నటువంటి వారది. కారణ జగత్తులో అయాచితంగా మీకు తెలిసి తెలియకుండా ఆ పని చేసేస్తూ ఉంటారు.
ధ్యానము చేసుకుని మీ ధ్యానాన్ని మీరు నిర్ణయించుకుంటారు దాన్ని సూక్ష్మ జగత్తులో. అంచేత ఇక్కడ ఉన్నటువంటి క్యాంపులో మీరేదో మనం ధ్యానం చేసి నిర్ణయించుకుని సద్బుద్ధితో వచ్చాము అనే భ్రాంతి మనకు వద్దు. స్థూల జగత్తులో మనం వచ్చామనే భ్రాంతి వద్దు. వెనక నుంచి ఒకడెవడో కొరడా పట్టుకుని మీరందరూ పదండి పదండి అని అక్కడ వాయిస్తే వచ్చాం తప్ప మనంతటా మనం ఆనందంగా రాలేదు. అంచేత కారణ జగత్తు నుంచి వచ్చే తోపు ఊపు ఉందే, ఆ ఊపు వల్ల వచ్చాం. ఆ ఊపు వల్ల మీకు అర్థమైంటుంది కనుక అటువంటి ఊపులు ఆయన మనకి అలా నిత్యము ఇస్తూ ఉంటే చాలా బాగుంటుంది అని ఆశిస్తూ వాళ్ళకి బ్రాహ్మణత్వాన్ని ముందు రిసెంట్ తీసుకోవాలి అంటే ఒక లక్షణం చాలా గొప్పగా ఉండాలి అని చెప్పాను కదా, అది తిట్టి పనిచేసింది. ఆ ఒక లక్షణం చాలా గొప్పగా ఉండాలి అంటే ఏంటంటే అందరూ సుఖంగా ఉండాలి అని కోరుకోవటమే ముఖ్యమైన బ్రాహ్మణత్వ లక్షణం కనుక మనస్ఫూర్తిగా కోరుకున్నాం.
మొట్టమొదటిసారి హిమాలయ యాత్రలో గురువు గారు వెళ్ళినప్పుడు ఆయన గురువు గారు మిగతా గురువుల ముందు పోజు పెట్టారు. ఎప్పుడైనా గోల్డ్ మెడలిస్ట్ చాలా గొప్ప స్టూడెంట్ ఉంటే ఇంకా ఆ స్టూడెంట్ని ఎవరు వచ్చినా ఇంట్రడ్యూస్ చేస్తాం కదా. అలాగే రాఘవయ్య అయితే ఎంత పెద్ద జీనియస్ ఎవరైనా ఉంటే వాళ్ళనే మనం ముందు చూపిస్తాం అనమాట. అలాగే గురువు గారు ఎప్పుడైతే హిమాలయాలకు వెళ్ళారో గురువు గారు రెడీగా ఉన్నారు ఆయన కంటే ముందు. ఎందుకు రెడీగా ఉన్నారంటే అనేక మంది హిమాలయాలలో గుహల్లో సూక్ష్మ శరీరాల్లో ఉన్నటువంటి దేవతలు కళ్ళమట నీళ్లు పెట్టుకుని ఋషులు మేము ఏవేవో చేద్దాం అనుకున్నాం, ఎన్నో ఆశ్రమాలు కట్టాం, ఎంతవరకు మా పని తీసుకొచ్చాం, మొత్తం భ్రష్టు పట్టిపోయింది, ఎక్కడ ఋషి సంపద ఋషి కార్యకలాపాలు అనేవి లేవే లేవు అంటే గురువు గారు ఇదిగో యువకుడు ఉన్నాడు చూడండి, నా పనే కాదు మీ పని కూడా లాగి బారేస్తాడన్నాడు. ఇది ఋషులకి తెలుస్తేనే కదా ఒప్పుకుంటారు. నిన్న సహస్రాల చక్రం గురించి చెప్తా చెప్పాను నేను. అంచేత వాళ్ళు అంతర్జగత్తులో చూసి ఈయన దగ్గరికి మా శిష్యులందరూ వస్తారు, గాయత్రి పరివార రూపంలో దేవమానవులందరూ వస్తారు అంతర్నేత్రంతో వాళ్ళు చూసేసి వాళ్ళు ఒప్పేసుకున్నారు. అంచేత మనందరం కూడా గురువు గారి దగ్గరికి వచ్చామంటే ఆ ఋషి సాంప్రదాయం హిమాలయాల గురువు దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళని అంతర్నేత్రంతో ఆ హక్కు మనం సంపాదించుకున్నాం అని. ఎందుకంటే మనం వస్తామని మనకి తెలియకపోయినా వాళ్ళకి తెలుసు కదా అంచి లోపల భాగాన్ని చూస్తుంది అనేది సహస్రారం ఉందే. నేను చదివారు ఇందాక కొంచెం సెంటెన్స్ అది ఆ లోపల భాగం అంటే ఏంటంటే అంతర్జగత్ లోపల ఏం జరుగుతుందో బయటికి మనకు కనిపించేది ఏంటి అంటే చీరాలలో ఓ గదిలో 20-30 మంది కూర్చుని మాట్లాడుకుంటున్నాం గాయత్రి గురించి అని. కానీ దీని వెనకాతలు ఉన్నటువంటి ఆ బీజము, దీని వెనకాతలు ఉన్నటువంటి ఆ మహాశక్తి యొక్క స్వరూపము, మహాకాలుడి స్వరూపము, ఋషులందరి చేతనత్వాన్ని కలిపి ఉండే వాళ్ళ శిష్యులందరినీ కూడా ఒక చోట చేర్చి వాళ్ళ చేత తన పని చేయించుకుంటాడు. అంతవరకు బాగానే ఉంది. నిజంగా అంతర్ జగత్తులో మనం అందరం మారిపోయాం. గురువు గారు అంటే ఉండే మన తపన, మన వ్యధ, గురువు గారి వ్యధ అంత లేకపోయినా వ్యధ అంటూ ఉంది. అంతవరకు మారిపోయి అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. ఏమి చేయలేకపోతున్నాము అనే బాధ ఉంది, ఆయన చేయగలిగాడు అది వేరే విషయం. అది ఆజ్ఞాచక్ర జాగరణ. బాహ్య జగత్తులో మీరు చేయగలిగితే ఆ పనిని వాళ్ళ ఆజ్ఞని పాటించగలిగితే అంటే ఆజ్ఞాచక్ర జాగరణ అంటే ఇక్కడేదో ఇలా కన్ను విప్పుకుని ఎవరైనా చూస్తే ఇలా కన్ను తెరుచుకోదు, మామూలుగానే ఉంటుంది ఇక్కడ. కానీ జరిగేదేంటి, మీరు ఆయన ఆజ్ఞని గురువు యొక్క ఆజ్ఞని తూచా చెప్పకుండా సిరసా ఊహించగలిగితే అది సంభవమా అసంభవమా, ఇంత పెద్ద పని నేను చేయగలనా, ఇదే కదా సాధకుడికి వచ్చే అనుమానాలు, ఈ పని ఇలాంటి విపరీత పరిస్థితుల్లో అడుగుంటాడు, ఇలాంటి అనుమానాలు గురువు గారికి వచ్చేవి. కానీ ఆయన ఒకటే అనుకునేవారు, ఆయన ఉన్నాడు కదా. కానీ గురువు గారికి మనకి తేడా ఏంటి అంటే చిన్న తేడా ఉంది. అక్కడ మనం గురువు గారి కంటే కొంచెం ముందుకు వెళ్ళిపోయాము. ఎక్కడ ముందుకు వెళ్ళిపోయాము అంటే గురువు గారు వనరులన్నీ సమకూర్చుకోవాల్సి వచ్చింది, కఠోర తపస్సు చేయాల్సి వచ్చింది ఒకటి. రెండోది ఏంటి అంటే అనేక ఋషుల కార్యక్రమాలకి బీజారోపణ చేయడానికి చాలా అవస్థపడ్డాడు ఆయన శాంతికుంజిలో. మనం అవేం చేయక్కర్లే, వెళ్తాం తినేయటం అంతే, రెడీమేడ్ అనమాట అది. కానీ ఆజ్ఞాచక్ర జాగరణ జరగలేదు కనుక, అదొక్కటే జరగలేదు. కుండలి జాగరణ నిన్న మనం చెప్పుకున్నాం కదా, అంచేత ఈ ఆజ్ఞాచక్ర జాగరణ అన్నది బాహ్య జగత్తులో మనం గురువుకి చెప్పినట్టు మనం చేయగలుగుతున్నామా లేదా అని. అక్కడ కూడా ఏం వ్యధ చెందవద్దు, గురువు చెప్పినట్టు చేస్తున్నప్పుడు తన 16వ ఏట గురువు కనిపిస్తే 42వ ఏట ఆయన మొట్టమొదటిసారి బాహ్య జగత్తులో అడుగుపెట్టాడు గురువు గారు. అంతే కదా మీకు ఆయన అర్థంలో తెలుసు కదా, అప్పుడు గాయత్రి పర్వాన్ని స్టార్ట్ చేశారు ఆయన. అంచేత ఆయనకే ఆయన గురువు చెప్పింది అక్షరాలంగా ఆచరణ పెట్టాలి అంటే 24 ఏళ్ళు పట్టింది. మనకు 8 ఏళ్ళు పడితే గాభరాయం పడిపోక్కర్లేదు, కానీ మనం 3 ఏళ్లలో చేసేద్దామని కనుక ఒక నిర్ణయాన్ని కనుక మనం తీసుకురాగలిగితే కొంచెం మన ఆజ్ఞాచక్రం కూడా కొంచెం తొందరగా తెచ్చుకుంటుంది. తేడా అర్థమైంది కదా మీకు. బ్రహ్మరంధ్రంలో ఉన్నటువంటి సహస్రార చక్రము అంతర్ జగత్తులో ఋషులతో సంబంధం ఏర్పడిస్తే, ఇక్కడ ఉన్నటువంటి ఆజ్ఞాచక్రము ఆ ఋషుల యొక్క ఆజ్ఞని భౌతిక జగత్తులో మనం ఆచరణలో పెట్టడానికి ఉపయోగపడుతుంది. ఒకటి ఏం చెప్పారు అంటే ఇది చాలా ప్రమాదకరమైంది, మృత్యు కూడా జరగవచ్చు అని. కానీ మిమ్మల్ని నేను చెప్పాను కదా ఆఖరి ప్లగ్ పెట్టడం కూడా అంత డేంజరస్. కరెంటుతో పనిచేస్తున్నప్పుడు ప్లగ్ పెట్టడం కూడా మీ ప్రాణాలను తీసేయచ్చు, కానీ ప్లగ్ పెట్టడం మాత్రం లేదు. థియరీ తెలిస్తే, టెక్నిక్ తెలిస్తే, ఆ టెక్నిక్లో మొట్టమొదటి టెక్నిక్ ఏంటి అంటే ఈ మొత్తం కుండలిని జాగరణ ప్రక్రియ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి శ్వాస, రెండు భావన. భావనతో కూడిన శ్వాస దేన్నైనా కనిపిస్తుంది. అంచేత ఇప్పుడు నేను భావన గురించి మనం మాట్లాడుకోవద్దు, ఏ భావన చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి అన్నది మనం మాట్లాడుకోవటం లేదు, చర్చించుకోవటం లేదు. కానీ నేను మీకు చెప్పింది నేర్చుకోమంటుంది ఏంటంటే శ్వాస బాగా పీల్చుకోవటం నేర్చుకోండి. ఇచ్చేటంటే ఈ శ్వాస బాగా పీల్చుకోవటం నేర్చుకుంటే భావన చాలా సులభం. శ్వాసతో భావన కూడినప్పుడే కుండలిని జాగరణ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అంచేత భావన మనం ఏ విధంగానూ పెట్టుకోవటం లేదు కనుక అక్కడ మీకు ఏ విధమైనటువంటి ప్రమాదం రాదు. వచ్చే ప్రమాదం రెండు రకాలు, చిన్న చిన్న ప్రమాదాలు ఏంటంటే ఇక్కడ నెక్కొట్టచ్చు, లేకపోతే ఊపిరి కాస్త బిగదీయటం అది చేయటం వల్ల కాస్త చెస్ట్లో ఇక్కడ అంటే ఏమంటారు వీటిని పక్కటెముకలు కాస్త మీకు అలసట రావచ్చు, లేకపోతే ఇక్కడ నెప్పొట్టచ్చు. కానీ ఇదంతా ఏంటంటే మీరు అతిగా చేయటం వల్ల, రిథమెటిక్గా స్లోగా మిల్లిగా గాలి పీల్చి మిల్లిగా గాలి వదిలితే అది వరకైనా మత్తులో వెళ్ళిపోతారు తప్ప మీకు ఏ విధమైనటువంటి బాధ కలగదు. ఇది మీరు చూసుకోండి, ఎక్కడైనా ఏ విధమైనటువంటి బాధ కలిగితే ఆపేయండి, మళ్ళీ అడ్జస్ట్ చేసుకుని చేసుకోండి. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, అనేక రకమైనటువంటి దివ్యమైనటువంటి భావనలను సాధకుడు చేయవలసినటువంటి విషయాలను కథల రూపంలో చాలా స్పష్టంగా చెప్పారు మన ఋషులు. నచ్చేతోపాఖ్యానం మొన్న చెప్పాను కదా, పంచాగ్ని విద్య. అలాగే కారణ జగత్తులో ధియో యోన ప్రచోరయా, తర్వాత పాయింట్స్ మృత్యోర్మ అమృతం గమయ విశ్వమాత మౌనము, దానికి సంస్కృతము దా సంస్కరింపబడుట, దానికి సంబంధించిన కథే ఇంకొకటి ఉంది ఈ కచదేవయాని కథ. దేవయానము అంటే తులుస్తూనే ఉందిగా పేరు, అంచేత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం అంటే మీకు అర్థమైపోయింది కదా అదే మౌన వ్యాఖ్య అంటే. ఆ తర్వాత చెప్పలేను కనుక శాతగారి తరాన్ని అలాగ మనం సరిదిద్దుకున్నాం. అంచేత ఈ దేవయానములో కచదేవయాన కథలో ఆశ్చర్యం ఏంటంటే నాకు ఈ ప్రశ్నలన్నీ వైజాగ్లోనే వచ్చే ఇంతవరకు ఎవరు నన్ను ఆ ప్రశ్నలు అడగలేదు. ఒక ప్రశ్న అడిగారు నన్ను, ఈ కథ చెప్తున్నాను నేను ఇంకో యాంగిల్లో ఏదో చెప్తున్నాను నేను ఇంకో సందర్భంలో ఈ కథ కచదేవయాని కథ చెప్తూ, బృహస్పతి తన పుత్రుణ్ణి శుక్రాచార్యుల వారి వద్దకు పంపిస్తాడు, నీవి నేర్చుకోవటానికి మృత సంజీవిని విద్య నేర్చుకోవటానికి. ఇందాక చెప్పాను కదా మనం చివరి అనుకున్నది ఏంటి, మృత్యోర్మ అమృతం గమయ, దానికి కథ. అంచేత ఈ మృత్యోర్మ అమృతం గమయ అనేది ఎలా జరుగుతుంది అన్న దానికి పూర్తి వివరణ ఈ కథలో ఉంది. ఇక్కడ వచ్చి ఈ కథని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వాళ్ళ ప్రశ్న వేసేంత వరకు నాకు అనుమానం రాలేదు, వాళ్ళు వేసిన ప్రశ్న నేను మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి. బృహస్పతి దేవతల గురువు వాళ్ళు అమరులే కదా, అంచేత ఆ బృహస్పతి యొక్క కొడుకు కచుడు కూడా అమరుడే, అతనికి మృత సంజీవిని విద్య ఎందుకు అన్నారు. అందుకే నేను చెప్పాను గురువు గారు ఏం చేస్తారంటే వాయించి వాయించి ఆలోచింపజేస్తారు మనుషులు. నాకు రాలే ఎప్పుడు ఆలోచన, వాళ్ళు ధనాన్ని అటాక్ చేశారు వాళ్ళు. కథ చెప్పేసుకుంటే వెళ్ళిపోతున్నారో తల్లు ఊపిస్తున్నారు, అందరూ తల్లు ఊపితే ఉంటే ఎంత హాయో కానీ అది కాదు, మీరు గురువు గారి శిష్యులు కనుక మీకు అర్థమైపోయింది, వాడు గురువు గారి శిష్యులు కాదు అసలు అర్థం కాక అడిగారు. అసలు కదా అది మన సంస్కారం వేరు, వాళ్ళ సంస్కారం వేరు. కృతయుగంలోనే సముద్ర మంథనం జరిగిపోయింది, శివుడు అలాహనం దాటం అది. ఈ కచదేవయాని కదా ఇది అంతా కూడా ద్వాపర యుగం మధ్యలో త్రేతా యుగం మధ్యన వస్తుంది.
అమరులకు అమరులైనటువంటి
ఇది కాదు, అమరత్వాన్ని చంపలేకపోవచ్చు కానీ జైల్లో పడేయచ్చుగా రానివ్వకుండా వాళ్ళని
జైల్లో పడేయడానికి కాదు
కదా కాదు కచ్చి దేనికి నేర్చుకున్నాడు అని. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందండి, అంటే దేవతలు అమరులే అవుతే అమరులకి మృత సంజీవని విద్య ఎందుకు క్వశ్చన్? సమస్య అది
ఇప్పుడు ఇక్కడ మామూలుగా సామాన్యంగా కథలో ఉండేటువంటి ఏంటంటే మృత సంజీవని విద్య అమరులు అయినప్పటికీ కూడా దేవతలు, కానీ అసురుల చేత సంప్రభం సంభ్రమపడుతున్నారని మళ్ళీ అక్కడ చెప్తున్నారు. తిరిగి మళ్ళా వారిని బ్రతికించడానికి గాను ఈ విద్య అనేటువంటి
అవసరం వచ్చింది అని. అంటే అక్కడ మనం కుండలిని జాగరణ ప్రక్రియలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనం కూడా అమరులనే, మనం చచ్చిపోతున్నాం అనే భ్రాంతిలో ఉన్నాం. ఆ భ్రాంతి తొలగటమే మృత సంజీవని విద్య అనేది మనం ముందు కాస్త గుర్తుంచుకోవాలి. మృత్యువు అనేది యాక్చువల్గా లేదు, జరగటం లేదు అసలు ఎక్కడా కూడా. అదే కదా మనం మొట్టమొదటి శాస్త్రాల్లో చెప్పుకుంటున్నది. కానీ అక్కడ మృత సంజీవిని విద్య ఎందుకు కావాల్సి వచ్చింది అంటే, చచ్చిపోయే వాళ్ళకి చావకుండా ఉండటం ఎలా అన్నది నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అసలు చావలేని వాడు దాని గురించి ఎందుకు ఆలోచిస్తాడు? మృత సంజీవిని విద్య అన్నది ఎవరికి కావాలి? చచ్చిపోయేవాడు ఉంటే, వాడు చచ్చిపోతున్నాడు కనుక వాడు నేను చావకుండా ఎలా ఉండాలి అనే ఆలోచన వస్తుంది వాడికి. ఆ విద్య వాడు నేర్చుకోవాల్సి వస్తుంది. అసలు చావే లేదనుకోండి వాడికి, వాడికి మృత సంజీవిని విద్య అవసరం ఉండదు, వాడికి తెలియా తెలియదు. ఇచ్చేట వాడికి ఎప్పుడు అవసరం లేదు కనుక. లోకోపయోగం కోసమైనా చేస్తూ ఉండాలి, లేకపోతే కథలో దేవయానము అనే పేరు వస్తుంది. అసలు శుక్రాచార్యుల వారి కూతురు పేరు అంటే, ఇక్కడ కుండలిని మార్గంలో భగవద్గీతలో శ్లోకం ఉంది, అగ్నిర్ జ్యోతిరః శుక్లః షణ్మాస దక్షిణాయనం. షణ్మాస కరెక్టనా? అగ్నిర్ జ్యోతిరః శుక్లః ఉత్తరాయణం అని. షణ్మాస ఉత్తరాయణం ధూమో రాత్రి తదా కృష్ణః షణ్మాస దక్షిణాయనం. అంచేత ఒకే సాధకుడికి సంబంధించిన కథగా దాన్ని తీసుకోవాలి తప్ప దేవతలు వేరు రాక్షసులు వేరు అనే కథలాగా తీసుకోకండి. అక్కడ తప్పు చేస్తున్నాం అసలు మనం ఎప్పుడు కూడా కథల్లో. ఎప్పుడైతే ఈ కథలు ఈ విధంగా మనం దేవాసుల సంగ్రామాన్ని బాహ్య జగత్తులో తీసుకొచ్చి వీళ్ళు చచ్చిపోతున్నారు వాళ్ళు చచ్చిపోతున్నారు దానికి ఇవి వచ్చాయి అనే యాంగిల్ వచ్చేసరికల్లా ఈ డౌట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. కానీ మనం సాధన వరకే దాన్ని పరిమితం చేసుకుని సాధకులకి మాత్రమే నిబిడీకృతమైనటువంటి శక్తిని అంధకారం వైపు తీసుకెళ్లేవారు. తమసోమా జ్యోతిర్గమయ రెండో రకానికి చెందినవాళ్ళు, అంధకారం నుంచి జ్ఞానం వైపు తీసుకెళ్లేవాళ్ళు. అక్కడ సాధకుడి జీవితంలో అంధకారం ఎలా వస్తుందో, వెలుగు ఎలా వస్తుందో కొన్ని కొన్ని ఉదాహరణలతో చాలా స్పష్టంగా చెప్పారు. మొట్టమొదటి ఏమన్నాడు, ధూమః పొద్దున్నే పొగ అవుతే ఎలా ఉంటుందో, ముందు అజ్ఞానం, కొంచెం వెలుగు ఉంటుంది కొంచెం చీకటి ఉంటుంది, చీకటి చీకటిగా వెలుగు వెలుగుగా ఉంటుంది. ధూమః రాత్రి, రాత్రి కూడా కొంచెం వెలుతురు ఉంటుంది మనకి, చంద్రుడు నక్షత్రాలు అవి కనిపిస్తే మెలుగుతూ ఉంటుంది. ఇంకా చివరికి ఆ నక్షత్రాలు అంతా పోయి కారు చీకటి అయిపోతుంది. కృష్ణ, ఇది అజ్ఞానికి అజ్ఞానానికి సంబంధించినంత వరకే కానీ దీన్ని మిగతా వాటికి ఉపయోగించకండి. ఇది ఒక విధానం. మనం తీసుకునేటటువంటి స్టెప్స్ ముందు 1000 రూపాయలు, 100000 రూపాయలు, 10 కోట్లు, స్విస్ బ్యాంక్ అకౌంట్స్, ఇలా మిల్లిమిల్లిగా అంధకారంలో గడిపోతాం. ఇంకో రకమైనటువంటి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, ముందు అగ్ని అన్నాడు, అగ్ని ముందు తపన, వేదన స్టార్ట్ అవుతుంది, బాధ స్టార్ట్ అవుతుంది. అందుకే గురువు గారు శ్రద్ధాంజలి దాంట్లోనే రాశారు, గురువుగారు ఆత్మగతంలో రాశారు, అనేక రాత్రులు నేను ఏడుస్తూనే పడుకున్నాను, అంత ఆనందంగా సచ్చిదానందంగా ఉండే జీవన్ముక్త స్థితి ఎలా ఉంటుందో నాకు తెలియదు మరి, మరి ఆ జీవన్ముక్తులు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో అన్నాడు ఆయన. అంచేత అగ్ని ముందు లోపల వేదన మనకి స్టార్ట్ అవుతుంది. ఈ వేదన ఎప్పుడైతే స్టార్ట్ అవటం మొదలెడుతుందో, మృత్యువు స్టార్ట్ అవటం మొదలెడుతుంది పక్క నుంచి. దేని యొక్క మృత్యు స్టార్ట్ అవటం మొదలెడుతుంది? ఆశ్రయ శక్తుల యొక్క మృత్యు స్టార్ట్ అవటం మొదలెడుతుంది. మనలో ఉన్నటువంటి ఆలస్యము, ప్రమాదము, నిర్వీర్యత, పని చేయలేకపోవటము, ఇలా రకరకాలైనటువంటి ఆశ్రయ శక్తులు మిల్లిమిల్లిగా అగ్నిలో కరిగిపోతాయి. ఎప్పుడైతే అగ్నిలో ఇవన్నీ కరిగిపోతాయో ఏమవుతుంది? మీరు ఆ కథ గుర్తు తెచ్చుకోండి. మృత సంజీవిని విద్య నేర్చుకోవటానికి శుక్రాచార్య వారి దగ్గరికి వెళ్తాడు. వెళ్తే నేను నేర్పను పో అంటాడు. నేర్పను పో అంటే దేవయాని రికమెండేషన్, దాంతో ఎలాగో అక్కడ ఉండి మిల్లిమిల్లిగా నేర్చుకున్న తర్వాత కూడా చివరికి ఏం చెప్పడు చివరి క్షణం వరకు. అప్పుడు చాలా పెద్ద ప్లాన్ వేస్తాడు దేవయాని కచుడు కలిసి. ఏంటి, తండ్రి ఒకనొక స్థితిలో ఏం చేస్తాడు అంటే కచుడిని రుబ్బేసి గ్రైండర్లో పెట్టి తాగేస్తాడు. తాగేసిన తర్వాత ఇప్పుడు దేవయాని ఏడు మొదలెట్టుకుంటుంది, అమ్మా నా కచుడు కావాలని. ఏం చేస్తాడు, లోపల ఉన్నాడు, బ్లడ్లో ఉన్నాడు, నెత్తుల్లో ఉన్నాడు కచుడు, వాడిని బయటకు తీసుకురావాలి. అప్పుడు లోపల ఉన్న వాడికి మృత సంజీవిని విద్య ప్రదానం చేసి నా కడుపు చీల్చుకుని నువ్వు బయటికి రా అంటాడు. కడుపు చీల్చుకుని బయటకు వచ్చాక మృత సంజీవిని విద్యతో మళ్ళా శుక్రాచార్యులను బతికించి తన దేవలోకానికి వెళ్ళిపోతాడు. తమాషా అక్కడ జరిగేది అది. రాక్షసుల గురువుని చంపి ఆ గురువు దగ్గర నేర్చుకున్న విద్యతోనే ఆ గురువుకి ప్రాణం పోసి మళ్ళా తిరిగి తన లోకానికి వెళ్ళిపోతాడు కథలో కదా. అంచేత ఈ కథని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అని చెప్పాను నేను. కేవలము అసురుల్ని మాత్రమే పునర్జీవించకుండా ఉండటానికి, చనిపోయిన దేవతల్ని మాత్రమే బతికించుకోవటానికి మృత సంజీవిని విద్య నేర్చుకోవాల్సి ఉంటే అది వచ్చింది ఒక శుక్రాచార్య వారికి, మిగతా వాళ్ళకి ఎవరికి అసురులు కూడా చెప్పలేదు. అంచేత ఎప్పుడైతే బయటకు వచ్చాడో అతను పని పూర్తి అయిపోయింది. అసలు గెలిచిపోయారు కదా దేవతలు, మళ్ళా అతన్ని బతికించడం ఎందుకు? ఈ బతికించటంలో అర్థం ఏంటి అంటే ఆ లింక్ ఏంటి అంటే వాల్మీకి ఉన్నాడు ముందు రత్నాకరుడుగా ఉండేవాడు. హత్యలు చేస్తూ అవి చేస్తూ ఉండేవాడు కదా. వాడి కడుపులోకి దూరి అంటే వాడి మణిపూర చక్రంలోకి దూరి వాడిని నాశనం చేసేవాడు ముందు. ఈ కుండలి జాగరణ కథ అసలు ఇది మొత్తం సాధకుడి సాధన మొత్తము మణిపూరక చక్రం నుంచి స్టార్ట్ అవుతుంది. సృష్టి మొత్తము కూడా, నవ సృష్టి మొత్తము కూడా మణిపూరక చక్రం నుంచి స్టార్ట్ అవుతుంది. విష్ణువు నాభి నుంచి బ్రహ్మ వస్తాడు. మణిపూరక చక్రం ఆధారం మనకి. కానీ మీరు గౌక్కుని మీరు అసలు మెథడ్స్ ఏం చెప్పటం లేదు కనుక ప్రాబ్లం లేదు. కానీ మీరు ఆ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోండి. ఆ మణిపూరక చక్రం నుంచి బయటికి రావాలి. ఎవరు బయటకు వచ్చాడు? దేవయానితో కలిసి జీవనం పంచుకున్నాము, దేవయానము ఎవరితో జీవితాన్ని పంచుకోవాలి అని కోరుకుందో వాడు బయటకు వచ్చాడు అంతే కదా. వాడు ఏ క్షణంలో బయటకు వస్తాడో రాక్షసత్వాన్ని పోషించేటటువంటి అన్ని ప్రక్రియలు నాశనమైపోతాయి. శుక్రాచార్యుల వారు చనిపోలేదు, రత్నాకరుడు చనిపోలేదు, వాడిలో ఉన్నటువంటి ఆ దైవీ గుణాలు నాశనమైపోతాయి. ఇంకా మిగిలేదు ఏంటి అక్కడ? దైవత్వమే మిగులుతుంది. ఆ దైవత్వాన్ని మిగిల్చటానికి కావలసిన సాధన ప్రక్రియలు ఆ కథ మనం పూర్తిగా మళ్ళీ ఎప్పుడైనా ఈ పౌరాణిక కథల కోసమే మనం కూర్చున్నాం ఒకసారి. ఇచ్చే కథలన్నీ నేను టూకీగానే చెప్తున్నాను కానీ ఆ వివరాల్లో చాలా ఉంది. మధ్యలో అటు వెళ్తూ ఉంటారు, ఇటు వస్తూ ఉంటారు, రాక్షసులు అక్కడే తీసుకెళ్ళిపోతూ ఉంటారు, ఇక్కడే తీసుకొస్తూ ఉంటారు. అవి కూడా మన శరీరంలో ఎలా జరుగుతాయో కనుక మనం చూసుకుని ఆ మరిపూరిన చక్రం నుంచి ఎప్పుడైతే బయట వస్తాయో వాడు బయటికి వచ్చిన మరుక్షణం లోపల ఉన్నటువంటి ఆశ్రయతత్వాలు సమిసిపోయి దైవీ తత్వాలు మాత్రమే మిగిలి ఉంటాయి. దేవయానం చాలా ఆనందిస్తుంది. దేవయానం చాలా ఆనందించినప్పటికీ ఆ రాక్షసుడు ఇంకా అక్కడ ఉండడు. స్థలం మారిపోతుంది, ప్లేన్ మారిపోతుంది, స్థితి మారిపోతుంది. దూర్వాస మహర్షి ఆశ్రమం నుంచి విశ్వామిత్రుడి ఆశ్రమానికి రావాల్సి వస్తుంది. విశ్వామిత్రుడి ఆశ్రమం నుంచి హిమాలయాల్లో ఉన్నటువంటి సూక్ష్మ జగత్తులోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇప్పుడెప్పుడు ఈ మణిపూరకం టక్ 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 అని కొడుతుందో, స్థలం మారాల్సి వస్తుంది. కానీ మనమేం గావనా పడక్కర్లేదు. మనం ఆ పరిస్థితి మారే పరిస్థితి కొంచెం చాలా దూరంలో ఉంచారు గురువు గారు. ఇప్పుడు ఇప్పుడే రానివారు వివేకానందకి ఏ విధంగా అయితే ప్రాణం వేసేశారో నీకు సమాధి స్థితి రుచి చూపించాను. ఇంకా నీకు నా పని పూర్తవుతాయి కానీ నీకు సమాధి స్థితి చూపించునని వివేకానందకి ఎప్పుడు తాళం వేశారో మీకు కింద జన్మలోనే తాళం పడిపోయింది. అంచేత ఈ జన్మలో మీరు ఏ చేసినా లాభం లేదు. మీరు గురువు గారు పనిచేస్తేనే మీకు ముక్తి ఉంది తప్ప మిగతా విధంగా మీరు లాభం లేదు. మీరు ఎప్పుడప్పుడు చేస్తేనే ముక్తి అదనమాట. ఆ తాళం దాంతో లింకప్ అయింది. అంచేత ఇక్కడ ఈ కచదేవయాని కథలో మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ మూడు ఉన్నాయి. ఒకటి, సాధకుడు మణిపూర చక్రంలో ఉన్నటువంటి అగ్ని జాగృతం అవ్వాలి. అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావాలని కాదు, కడుపులో మంట రావాలని కాదు ఉద్దేశం. కడుపులో జాగ్రత్త అవ్వాలి అంటే అర్థం ఏంటి అంటే వాడిలో మంచితనము వైపు నేను వెళ్ళలేకపోతున్నాను అనే తపన ఎప్పుడైతే మొదలెడుతుందో, గురువు గారు కూడా గురువు గారి మొత్తం శక్తికి, గురువు గారి యొక్క మొత్తం కార్యక్రమానికి నాంది ఏంటంటే ఆయన కన్నీళ్ళే. ఆ వ్యధే కనుక ఆయనకు ఉండుండకపోతే ఇంతమంది దీన దుఃఖితుల బాధని నేను ఎలా తీర్చాలి ఎలా తీర్చాలి అనేటటువంటి అహోరాత్రాలు ఆయనకు ఆ కళ్ళమ్మట ఆ వ్యధ లేచుకుపోయి ఉంటే ఇదంతా చేసి ఉండేవారు కాదు ఆయన, హాయిగా కూర్చునేవారు ముక్తి పొంది అక్కడెక్కడో. ఇప్పటికీ నాకు ముక్తి అన్నారు కదా, శరీరాన్ని వదిలిపెట్టాను కానీ సూక్ష్మ జగత్తుని భారతదేశాన్ని నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు పో అన్నాడు. అంత్యష్టి క్రియలు కూడా 2090కి చేయండి అన్నారు. ఇప్పుడు కూడా మొన్న వీడియోలో చూశాం కదా, అంత్యష్టి క్రియలు జరపలేదు, శరీరాన్ని మాత్రం కలిచారు. ఎన్నాళ్ళని ఉంచుతారు అంటే శరీరాన్ని కలిసి పత్రం పెట్టారు. దానికి అంత్యష్టి క్రియలు జరిగేది ప్రజ్ఞా పరివారం వల్ల జరుగుతుంది, కానీ 2090లో ఉండే ప్రజ్ఞా పరిజనులు చేస్తారు. వాళ్ళు ఎవరవుతారు అన్నది మనం తర్వాత ఆలోచించుకుందాం. అంచేత ఇది బ్యాక్గ్రౌండ్ లో ఉంచుకుని మూడో దానికి వెళ్ళండి. రెండే చదివాం కదా ఇప్పుడు, మూడో నాలుగోది కోసం మీరు ఏ ప్రయత్నం చేయక్కర్లేదు అని కదా చెప్తున్నది. సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి మీ శక్తులను ఈ బ్యాంకులో 10 రూపాయలు, ఆ బ్యాంకులో 10 రూపాయలు, ఆ బ్యాంకులో 10 రూపాయలు, ఇలా రకరకాల 10 బ్యాంకుల్లో 10 రూపాయలు ఉంటే వాటన్నిటిని తీసుకొచ్చి ఒక బ్యాంకులో పడేస్తే 100 రూపాయలు అవుతాయి కదా. ఇలాగా మీ చుట్టూరా ఉన్నటువంటి మీ శరీరం మొత్తం ఉన్నటువంటి అగ్నిని ఆ విద్యుత్ని మూలాధార చక్రంలోకి తీసుకురాగలిగితే ఫస్ట్ స్టెప్ సాధకుడు వేసిందే అవుతుంది. ఈ ఫస్ట్ స్టెప్ తీసుకురావడానికి దాని ముందు చెప్పిన సంఘటనలన్నీ చెప్పారు ఆయన. మొట్టమొదటి ఏం చెప్పారు అంటే గురువు గారు చెప్పేది కూడా కుసంస్కార నాశనము. అందుకే ఓపిక్గా మనం జాగ్రత్తగా ఈ సాధనలో ముందుకు వెళ్ళాలి, గురువు గారికి చేతులుగా మనం మారాలి అంటే మన సంస్కారాలు ఏమిటి, అసలు మనం ఏ సంస్కారాలకి చెందిన వాళ్ళం అన్నది ముందు మార్కులు వేసుకోవటం నేర్చుకోండి. ఈ మార్కులు వేసుకోవటం నేర్చుకోవడానికి బదులు గురువు గారు ఎప్పుడో పాజిటివ్గానే ఆలోచిస్తారు. మనం ఎప్పుడైనా మార్కులు వేసుకుంటే మనకు తెలిసేది ఇప్పుడు మనం చేయలేదు అది చేయలేదు అనేది తప్ప ఇది చేశామని మనం గర్వంగా చెప్పుకునేది సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వస్తుంది. కనుక ఆయన ఏం చెప్పారంటే యుగ నిర్మాణ యోజన సత్సంకల్పములు అని ఉన్నాయి. ఈ యుగ నిర్మాణ యోజన సత్సంకల్పములు రోజుకి ఒకసారి చదవండి, పొద్దున్న ఒకసారి, సాయంత్రం ఒకసారి. క్యాంపులు ఇంకా మనం మొదలెట్టలేదు, అది ఇంకా ఎందుకు అంటుకోవటం లేదు మనం రోజు చదివినా. అంచేత ఎప్పుడు చదువుతావు చూద్దాం మరి ఎప్పుడు వస్తుంది అది. అంచేత ఈ యుగ నిర్మాణ యోజన సత్సంకల్పములు, సంకల్పము కూడా ఒక అగ్నే అది గుర్తుంచుకోండి. సంకల్పం చేసుకున్న వాడు అగ్నిదీక్ష తీసుకున్న వ్యక్తి అని గురువు గారు చెప్తూ ఉంటారు. ఈ యుగ నిర్మాణ యోజన సత్సంకల్పములు రాబోయే కలికి అవతారము యొక్క వాక్ రూపము అని గురువు గారు చాలాసార్లు చెప్పారు. గాయత్రి మంత్రము, గాయత్రి దేవి అంటే అది హంసరాయని మళ్ళీ కిరీటము అది ఇది ఉంది. దీని యొక్క వాక్ రూపం ఏంటి, ఓం భూర్భస్వతులైన మరుగో దేవ శరీరమై ధీరైన ప్రచురయా. ఓ శరీరము కరదమ్మల మధ్య చంద్రవంక, 2 కళ్ళు, ఆ తేజస్సు, ఆ ప్రేమ వర్షించేటటువంటి జుట్టు, ఆకారము, ఇది పండిత్ శ్రీరామ శర్మ ఆచార్య వాక్ రూపము. దాని రూపాన్ని కనుక మనం చూస్తే అలా కనిపిస్తారు. అంతే కదా దాదా గురుదేవ్ అంటాం. వీళ్ళందరికీ అనేక జన్మల నుంచి వాళ్ళకి దీక్షనిస్తూ అనేక మందికి ఆత్మవిజ్ఞాన్ని ప్రసాదించేటటువంటి ఒక చేతనత్వం. ఆ చేతనత్వానికి వాక్ రూపం ఏంటి, పూజ్యులు సర్వేశ్వరానందజీ. దాని శరీర రూపం అంటే అదిగో అలా కనిపిస్తుంది అది, అంతే కదా. అలాగే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే కల్కి అవతారానికి కూడా ఒక వాక్ రూపం ఉంది. కల్కి అనే పేరు ఒక వాక్ రూపం అసలు. కానీ కల్కి అనే పదానికి మనకి చాలా మందికి అర్థం తెలియదు. హరిద్వార్లో నూరేసి ఒక చిన్న ఉబ్బు గిన్నెలో మాతాజీ దగ్గరికి వెళ్ళినప్పుడు గుటక వేసేయండి అంటారు. దాని పేరు కూడా కల్కే, కలక్ అంటాం అసలు ఆయుర్వేదంలో. అది కూడా కాస్త అపభ్రంశ అది చేస్తే కల్కి అనుకోవచ్చు మనం. అంటే ఏంటన్నమాట, మన శరీరానికి పనికొచ్చేటటువంటి వనమూలికలను ఏ సాధకుడికి ఏ వనమూలికలు కావాలో వాటిని బాగా గ్రైండర్లో పెట్టి రుబ్బదీసి సంస్కారయుతం చేసి దానిలో మాతాజీ గురువు గారి యొక్క ప్రాణచేతన నింపి దాన్ని మీ గొంతుకులో పోసేయడం, ఇది కల్కి అవతారం అంటే, ప్రజ్ఞావతారం అంటే అంతే కదా. అంచేత ఈ ప్రజ్ఞావతారం శారీరకంగా ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రజ్ఞావతారం ఖచ్చితంగా ప్రజ్ఞగానే అవతరించాలి. కనుక ఆ ప్రజ్ఞ ఎలా ఉండాలి అనేది 18 సూత్రాలలో యుగ నిర్మాణ యోజన సత్సంకల్పం అనే పేరుతో చెప్పారు. అంచేత కల్కిని మీరు చూడాలి అంటే, కల్కి అవతారాన్ని దర్శించాలి అంటే ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. ఆ 18 సూత్రాలు మీరు రోజు చూస్తే నిజంగా మీరు కల్కిని సందర్శించినట్టే అనే భావన ఇంకా మనలో ఆ వేడి కలగటం లేదు. ఇప్పటికైనా కలగజేసుకోండి. ఆ 18 సూత్రాలు పొద్దున్న సాయంత్రం మనం చదువుకుందాం. చదివినప్పుడు ఈ భావన గుర్తుంచుకోండి. సెప్టెంబర్ అఖండ జ్యోతి 1962లో ఇచ్చారు. ఫిబ్రవరి 2న కలికి అవతార జననం జరిగింది అన్నారు. వసంత పంచమి అరౌండ్ అయి ఉంటుంది ఫిబ్రవరి అంటే, సాధారణంగా జనవరి ఫిబ్రవరి నెలలోనే వసంత పంచమి వస్తూ ఉంటుంది. ఇది జీన్ డిక్సన్ చెప్పింది, అమెరికాలో కూర్చుని ఆవిడ చెప్పింది కలికి అవతారం యొక్క బ్యాక్గ్రౌండ్ తయారైపోయింది అని. సెప్టెంబర్ 9వ నెల, జనవరిలో కనుక అనుకుంటే కరెక్ట్గా 9 నెలల తర్వాత బయటకు వచ్చింది అది. యువ నిర్మాణ సత్సంకల్పము అని ఎక్కడో జరిగింది, ఎక్కడో లింక్ పెట్టుకోగలిగినట్టు విశ్వమాత కారణం జగత్తే. జీన్ డిక్సన్ ఎక్కడో రాసిన దాన్ని ఇక్కడ జరుగుతున్న దాన్ని మీరు లింక్ పెట్టుకోగలగాలంటే అది తెలియాలి, ఇది తెలియాలి, ఆ విశ్వమాత స్వరూపం. అంటే అక్కడ ఆవిడ చెప్పింది ఇక్కడ గురువు గారు సెప్టెంబర్ ఇష్యూలో ఇచ్చారు, సెప్టెంబర్ నెలాఖరికి అఖండ జ్యోతిలో. ఏమని ఇచ్చారు, కలికి అవతారం యొక్క భౌతిక స్వరూపం ఎలా ఉందా లేకపోయినా కలికి అవతారం యొక్క అక్షర రూపము, కలికి అవతారం మీకు ఏదైనా సందేశాన్ని ఇస్తే, కలికి అవతారం మిమ్మల్ని ఏమైనా చేయమని చెప్తే ఇది చేయమని చెప్తుంది. ఇది అంతటా నేను చెప్పడం లేదు, ఇది ఆ మహాకాలుని ప్రేరణ వల్ల నేను మీకు అందజేస్తున్నటువంటి అక్షరాలే తప్ప ఇంకేమీ కాదు అని రిపీటెడ్గా ఆయన చెప్పి గాయత్రి పరివార సభ్యులందరూ కూడా పొద్దున్న సాయంత్రం యుగ నిర్మాణ సత్సంకల్పాలు ఖచ్చితంగా చదివి తీరాలి. ఆ చదివి తీరటమే కలికి అవతార దర్శనం చేసుకోవటం అని ఆయన ఇదే వర్డ్స్ యూజ్ చేశారు ఈ శ్రద్ధాంజలి పుస్తకంలో. చూడండి, నేను ఇప్పుడు తెలుగులో చెప్పినా ఆయన హిందీలో చెప్పారు. ఈ కలికి అవతార దర్శనం చేసుకున్న తర్వాత కలికి అవతారం ఏం చెప్తుందో కూడా అందులో ఉంది కదా. గురువు గారిని ఉత్తినే కళ్ళు మూసుకుని దర్శనం చేసుకుని హరిద్వార్ వెళ్ళిపోయాం కాళ్ళు ముట్టుకు వచ్చేస్తా ఉంటే ఏముంది, ఏం లేదు. కానీ ఆ గురువు గారి తపన, ఆ గురువు గారి యొక్క వ్యధ, ఆ వేదన మనం ఎలా అవుతే అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. కలికి అవతారం మనం ఏ విధంగా మారమంటుంది, కలికి అవతారం మనం ఏ విధమైనటువంటి పనులు చేయమంటుంది అనేది కనుక మనం ఆలోచించి రాత్రి నిద్రపోయే ముందు కలికి అవతారం చెప్పినటువంటి పనులను మనం ఎంత చేస్తున్నాం అనేది తిక్కు పెట్టుకోండి. అప్పుడు మన సంస్కారాలు ఎలా ఉన్నాయో అర్థం అక్కర్లేదు, కలికి అవతారం కావాల్సిన సంస్కారాలే మనలోకి వస్తాయి. కనుక నెగిటివ్ వేగా కాకుండా పాజిటివ్ వేగా మార్చుకోవటానికి ఆ గురువు గారు చెప్పినటువంటి ఆ సూత్రాలను ఇవాళ మధ్యాహ్నం నుంచి మొదలెడదాం, పొద్దు నుంచి మొదలు చదువుతాం, ఒకసారి చదువుదాం, చదివిన తర్వాత ఏది ఆచరిస్తాము అని పెట్టుకుందాం. అందులో కొన్ని నిజంగా మనం ఆచరించలేం. కొంతమంది బాధపడుతూ ఇది నేను ఆచరించటం లేదు కదా ఎలా అని, అవతార పురుషులు చెప్పింది ప్రతిదీ చేయగలిగితే మనం అవతార పురుషులే అని మనం గుర్తుంచుకుని అవతార పురుషుడు చెప్పింది కొన్ని మాటలు కొన్ని దాంతో ముందు స్టార్ట్ చేద్దాం. అందులోనే చెప్తాను నేను, అందులో ఉన్నటువంటి స్టెప్స్ చూసుకోండి. గురువు గారు ఏది రాసినా కూడా అసలు ఆ దేంతో ఆ తమాషా స్టెప్ వైజ్ వెళ్తుంది అండి. నాకు ఆశ్చర్యం వేస్తుంది అది నిజంగా అంత ఆలోచించి రాస్తారా, లేకపోతే ఆయన రాయటం వల్ల అది అయిపోతుందా అని స్టెప్స్ చూడండి. అందులో మొట్టమొదట ఏం చెప్పారు ఆయన, శక్తిని అంతటా ఓ చోట కేంద్రీకరించుకురా, అది మొదట చేయాల్సింది సాధకుడు. అది చేసిన తర్వాత సాధకుడు ఏం చేయాలి, తోటమాలి వలె తనలో ఉన్నటువంటి కుసంస్కారాన్ని తీసేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి, అగ్ని మంచి పని చేయాలి అనేటటువంటి వ్యధని డెవలప్ చేసుకోవాలి. దాని తర్వాత ఏంటి, మంచి సంస్కారాలన్నీ ఒక చోట చేరితే అది ఒక స్టీమ్ ఇంజన్ లాగా మిమ్మల్ని లాక్కెళ్ళిపోతాయి కదా, 4 అయ్యాయి. దీని తర్వాత ఏంటి, మీరు చేసినటువంటి పని ఇతరుల్ని బాధ పెట్టకుండా వాళ్ళకి మందులాగా పనిచేయాలి. ఇది వాళ్ళకి ఇప్పుడు మందు ఏం చేస్తుంది, ఉపశమనం కలిగిస్తుంది. అంతే తప్ప మన దగ్గరికి ఎవరైనా వచ్చిపోయారా, మా గురువు గారు శిష్యుడు కాలేదు, అసలు నీకేమైనా బుద్ధి ఉందా, అసలు ఇంత గొప్ప అవతారం వచ్చింది మీరు కలవలేదు అని మనం తిట్టామనుకోండి, అది మందులా పనిచేయదు అది కదా, యాంటీడోట్ లా పనిచేస్తుంది. పర్వమని వెనక్కి వెళ్ళిపోతాడు, మరి దరిదోపు రాడు. అంచేత వనస్పతులు ఔషధులు ఎలా పనిచేస్తాయి, అలాగే శాంతింపజేసి వాళ్ళకి ఉన్నటువంటి కష్టాలు బాధలు ముందు నివారింపజేసి తర్వాత గురువు గారి గురించి చెప్పడం అనే ప్రక్రియను నేర్చుకోవటం అనేది తర్వాత స్టేజ్. అచ్చటి ముందు మనకి వాళ్ళ బాధలు నివారింపజేయగలిగేటటువంటి టెక్నిక్ మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత మీరు చెప్పిన పరిస్థితి ఏర్పడుతుంది కదా, ఆ తర్వాత చూద్దాం. ఇందాక మనకు అవసరం వచ్చే పాయింట్ ఏంటంటే కుండల్ని జాగరణ కోసం కుండల్ని ఎక్కడుందో వెతుక్కోక్కర్లేదు, మన శరీరం అంతా వ్యాపించి ఉంది. ఆ వ్యాపించి ఉన్నటువంటి కుండల్ని శక్తిని ఒక బిందువు దగ్గరికి తీసుకురావాలి. ఆ బిందువుని మూలాధారం అంటాం, అది ఎక్కడైనా ఉండొచ్చు శరీరంలో. నేను మీకు రిపీటెడ్గా చెప్తున్నాను, బొమ్మల్లో వేసిన చోట ఆ చక్రాలు లేవు 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 అని గురువు గారు కూడా చెప్తూనే ఉన్నారు. మీరు కూడా చెప్పారు కదా, లలితా సహస్రనామంలో ఉన్న ఆదర గురువు గారు ఇవ్వలేదు, ఆదర శరీరానికి యోగ శాస్త్ర ఇచ్చే స్థానం వేరు, గురువు గారు చూపించినటువంటి స్థానం వేరు. అంచేత ఈ మూలాధార చక్రం ఎక్కడుంది అనే మీమాంస మనకి ఇప్పుడొద్దు. మన శరీరంలోని కుండలిని శక్తిని మొత్తము ఎక్కడైతే మనం తీసుకుని రాగలిగి పెట్టుకుంటామో అది మనకి మూలము, అంతే కదా, అది ఆధారం అవుతుంది. కనుక ఆ కేంద్ర బిందువు మూలాధారం అవుతుంది. రెండో పాయింట్ ఇక్కడ చెప్తున్నారు సాధనకి అవసరమయ్యేది ఏంటి అంటే సూక్ష్మం అంటే ఆ సెంటెన్స్ చిన్నదైన కొద్దీ శక్తి పెరుగుతుంది సెంటెన్స్ సెంటెన్స్ అది స్థూల పదార్థాన్ని సూక్ష్మంగా చేసే కొద్దీ శక్తి అధికమవును. దీనికి పెద్ద ఎగ్జాంపుల్ ఏంటి అంటే హోమియోపతి. కానీ తర్వాత మనం వివేచన చేసుకున్నాం పాయింట్స్ గుర్తుంచుకోవడానికి చెప్తున్నాను. మొదటిది మొత్తం మన శరీరం అంతా వ్యాపించినటువంటి కుండల్ని ఓ చోట తీసుకురావటం దాని మూలాధారం అంటాం. రెండోది సాధకుడు ఏం చేయాలి అంటే స్థూల పదార్థంగా ఉన్నటువంటి తనలోని దేనిలో సూక్ష్మంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే మన భాషలో మన ఆధ్యాత్మిక భాషలో సంస్కారాలు తల్లిదండ్రుల సంస్కారాలు ఎలా ఉంటాయో పిల్లలు ఎలా ఉంటారు. జెనెటిక్ దాంట్లో ఏమంటారు అంటే జీన్స్ ఎలా ఉంటాయో పిల్లలు ఎలా ఉంటారు. అంచేత జీన్స్ అనే పదానికి మనం డైరెక్ట్గా ఈక్వేషన్ ఇచ్చుకోవాలి అంటే సంస్కారాలు ఎలా ఉంటాయి అన్నది మనం గుర్తుంచుకోవాలి. రెండోది ఏం చెప్పారు అంటే గురువు గారు విత్తన రూపంలో ఉన్నప్పుడు సంస్కారాలను గుర్తించలేము. సంస్కారాలు పెద్దవుతే తప్ప వాటి లక్షణాలు ఎలా ఉంటాయో మనం గుర్తించగలం కానీ విత్తన రూపంలో ఉండగానే సంస్కారాలను గుర్తించలేము. మూడోది ఇప్పుడు చెప్తున్నది శరీరంలో సైంటిస్టులు దేన్నైతే బయో ఎనర్జీ అంటున్నారో జీవశక్తి అంటున్నారో మన ఋషులు వాటిని ప్రాణశక్తి అన్నారు. అంది తేడా. అంతకంటే ఆ పదాలని కనుక మనం కాస్త ఇంటర్ కన్ఫ్యూజన్ కాకుండా ఉపయోగించుకుంటే సైన్స్ పుస్తకాలు చదివిన మనకు అర్థం అవటం మొదలవుతుంది. అంచేత ఏదైతే బయోకెమికల్ ఎనర్జీ, బయో ప్లాస్మా, బయో ఎలక్ట్రిసిటీ, బయో మ్యాగ్నెటిజం, జీవ అనే పదంతో వచ్చిన పదాలన్నిటికీ అర్థం ఏంటి అంటే ప్రాణశక్తి అని అర్థము. దీని తర్వాత ఏం చెప్పారు, ఈ ప్రాణశక్తి మొత్తము కూడా మస్తిష్కములో ఆలోచన ఆకాంక్ష రూపంలో ఉంటుంది, సంకల్పము రూపంలో ఉంటుంది. అంచేత మీ సంకల్పాలే ప్రాణశక్తిగా మారి బయోకెమికల్ ఎనర్జీగా మారి మీ వ్యవహారంగా మారుతాయి అని ఈక్వేషన్ అక్కడ చెప్తున్నారు అన్నమాట ఆయన. అంచేత సత్య మన యుగ నిర్మాణ సత్సంకల్పాలు బుర్రలోకి ఎప్పుడైతే వెళ్తాయో సైకిల్ ఎలా ప్రాసెస్ అవుతుంది మనకి తెలిసినా తెలియకపోయినా గురువు గారు చెప్పిన సైకిల్ ని శరీరంలో జరిగేటువంటి ఆ చక్రీయ ప్రవృత్తిని కనుక మనం ఆలోచించుకోగలిగితే సత్సంకల్పాలు కాస్త దేనిలాగా మారుతాయి, ప్రాణశక్తిగా మారుతాయి. ప్రాణశక్తి కాస్త బయోకెమికల్ ఎనర్జీగా మారి శరీరంలో ఆ కలికి అవతారం రావటానికి కావాల్సిన పనులు దానికే తగే జరుగుతాయి కనుక ఈ పారాయణము ఈ అనుష్ఠానము చేయమంటారు. కానీ కండిషన్ ఏంటి అంటే దాని అర్థం తెలుసు చేస్తే సంకల్పము అర్థం తెలియకుండా సంకల్పం చేయటం వల్ల సంకల్పానికి వ్యాధి ఉండదు కదా. మీరు ఏం సంకల్పం చేస్తున్నారో కూడా తెలియదు కనుక ఆ సంకల్పాలు ఆయన సంస్కృతం ఇవ్వకుండా హిందీలోను తెలుగులోను ఇచ్చారు. పదాన్ని ఉపయోగించుకుందాం. జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు దేనివల్ల పనిచేస్తాయి, మన సంకల్పాలని యాక్టివేట్ చేస్తాయి. అంటే రిమోట్ కంట్రోల్ ఉంది చూసారా టీవీకి, ఇక్కడ మనం స్విచ్ చెప్తే టీవీ ఆన్ అవుతుంది. అలాగే మన శరీరం ఆన్ అవ్వాలి అంటే రిమోట్ కంట్రోల్ ఏంటి అంటే సంకల్పాలు. ఈ సంకల్పాలు ఆన్ అవటానికి రిమోట్ కంట్రోల్లో ఆన్ అవటానికి ఇన్ఫ్రారెడ్ రేజ్ అని వాయువులో ఉన్నటువంటి టెంపరేచర్ దానికి కారణం, ఉష్ణము కారణము. అలాగే మన సంకల్పంలో ఎంత తీవ్రత ఉన్నది దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ వేడి లేకపోతే రిమోట్ కంట్రోల్ పనిచేయదు. అలాగే మన సంకల్పం తీవ్రత లేకపోతే ఈ రిమోట్ కంట్రోల్ పనిచేయదు. ఈ రిమోట్ కంట్రోల్ పనిచేశాక అంటే సంకల్పంతో ఆన్ చేయబడగానే ఫస్ట్ రియాక్షన్ ఎక్కడ వస్తుంది అంటే జ్ఞానేంద్రియాల మీద వస్తుంది. ఈ జ్ఞానేంద్రియాలు దేని మీద ఆధారపడి ఉంటాయి అన్నది ఆ ఐదు పాయింట్స్ గుర్తుంచుకోండి. శబ్ద రూప రస స్పర్శ గంధాలు ఈ ఐదు ఒక సీక్వెన్స్ లో రాసేసుకోండి. అదే సీక్వెన్స్ లో శబ్ద రూప రస గంధ స్పర్శ ఈ ఐదు గుర్తుంచుకోండి. దాని తర్వాత మనం తర్వాత వస్తున్న పంచకోశ అనావరణ అనేది అప్పుడు దాన్ని ఉపయోగించుకుందాం.